అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరోదశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురు పదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ఓం క్లీం కృష్ణాయ గోపీజనవల్లభాయ నమః. ధర్మమూర్తి, మూర్తి భవించిన ధర్మం ఆయన ధర్మరాజు గారు. సోదరులంతా భార్యాసమేతంగా శరీరం విడిచిపెట్టేసిన తానొక్కడు ధర్మమూర్తి గనక కుక్క ఒక్కటి తనని అనుసరిస్తూ ఉండగా హిమాలయ పర్వత ప్రాంగణంలో కేదారము కూడా దాటి ముందుకెళ్ళాడు. దానికి మోక్షస్థలము అని పేరు. ఆ స్థలంలో ఇంతో పూర్వం ఎంతోమంది మహానుభావులైనటువంటి చక్రవర్తులు తమ శరీరాలను విడిచిపెట్టారు. ఆ ప్రాంతంలోకి సాధారణ మానవుడు అడుగు పెట్టలేడు. ఒకళ్ళు అడుగు పెడితే దుర్మరణం పాలవుతాడు. రెండు అడుగులు కూడా నడవలేనటువంటి పూర్ణ శీతల ప్రాంతం అది. ఒక మొక్కలో చెప్పాలంటే అది -డిగ్రీస్లోకి వెళ్ళిపోయి శరీరాన్ని స్తంభింపజేసేటటువంటి ప్రాంతం. ఆ ప్రాంతంలో ఒక శునకం మాత్రం తనని అనుసరిస్తూ ఉండగా అక్కడికి చేరాడని చెప్పుకున్నాం. అక్కడికి వెళ్ళడంతో ఆకాశంలో మిరుమిట్లు గొలుపుతున్న ఒక అద్భుతమైన కాంతి కనపడింది. ధగధగధగ వెలిగిపోతున్నటువంటి కాంతి, అనేక సూర్యుల యొక్క కాంతి. ధర్మరాజు ఆ కాంతి వస్తున్న వైపు చూశాడు. ఒక దివ్య విమానం ఆకాశంలో కనపడింది. క్రమంగా అది విమానం కాదు, అదొక రథం కింద కనపడిందట. దానికి 1000 గుర్రాలు ఉన్నాయి. ఆ 1000 గుర్రాలు పచ్చని రంగులు ఉన్నాయి, ఆకుపచ్చని రంగులు ఉన్నాయి. ఈ విధంగా పూర్తిగా ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి 1000 గుర్రాలు పొంచిన దివ్యరథాన్ని చూడగానే అర్థమైంది అందులో ఎవరుంటారు. ఆకుపచ్చ గుర్రాలు ఉన్నటువంటి రథం కేవలం ఇంద్రుడికే ఉంటుంది. దానిని మాతలి తోలుతున్నాడు. అంటే ఇంద్ర భగవానుడు స్వర్గాధిపతి స్వయముగా రథం తోలుకుని ధర్మరాజు దగ్గరికి వచ్చాడు. ఇంతవరకు ఎవరైనా శరీరంతో స్వర్గానికి వెళ్ళినప్పటికీ కూడా, ఇప్పుడు హరిశ్చంద్రుడు శరీరంతో స్వర్గానికి వెళ్ళాడు, రథము తీసుకుని ఇంద్రుడు మాత్రం ఎవరి దగ్గరికి రాలేదు. ఇదే మొదటిసారి ఒక్క ధర్మరాజు దగ్గరకే తానే రథం తోలుకుని వచ్చి, నాయన ఇదిగో ఈ ఊర్ధ్వభాగంలో రథం నిలుపుతున్నాను, నేను నీ దగ్గరికి వస్తాను, కిందకి దిగి నా చెయ్యి పుచ్చుకుని నువ్వు రథం ఎక్కన్నట్ట, అంటే నా చేయూతతో నేను రథం ఎక్కిస్తాను రా అన్నాడు. అనగానే ధర్మరాజు ఏమన్నాడో తెలిసిన, నా వాళ్ళంతా శోకంతో కింద పడి చచ్చిపోయారండి. ద్రౌపది పోయింది, సహదేవుడు పోయాడు, నకులుడు పోయాడు, భీముడు పోయాడు, అర్జునుడు పోయాడు, వీళ్ళెవరూ లేని స్వర్గం నాకెందుకు? వారిని కూడా నాతో పాటు స్వర్గానికి తీసుకురావడానికి అనుమతి ఇచ్చినట్లయితే అప్పుడు నేను స్వర్గానికి వస్తాను, ఈ విమానం ఎక్కుతాను, ఈ రథం ఎక్కుతాను, లేకపోతే ఎక్కనన్నాడు ఆయన. సోదరులు పోయారు, వాళ్ళు ఏదో పట్టించుకోకుండా పోవడం కాదు, శరీరముతో వాళ్ళు రాలేకపోవచ్చు, కానీ వాళ్ళు కూడా స్వర్గానికి రావాలి. వాళ్ళంతా ఉత్తములు, వాళ్ళని తీసుకురాకుండా నేను ఒక్కడిని ఏ స్వర్గమైనా వైకుంఠమైనా దాన్ని అనుభవించలేను, నా వల్ల కాదు, వారు కూడా రావాలనగానే ఆయన చిరునవ్వు నవ్వి, ఇంకా నీ సోదరుల కోసం ఎందుకయ్యా బెంగనీకన్నాడు. శోకమేళ నీ అనుజులు ద్రౌపదీ సహితులయ్యి తనువులు దిగద్రావి చన్నవారనగ, నీ సోదరులు ద్రౌపదీ సమేతంగా శరీరం విడిచిపెట్టగానే దివ్య శరీరములు ధరించి ప్రస్తుతం స్వర్గంలోనే ఉన్నారు. నీకు స్వాగతం చెప్పడానికి పువ్వుల దండలతో వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అక్కడ నీకేం బెంగక్కర్లా, వాళ్ళంతా ముందు స్వర్గానికి వెళ్ళాక అప్పుడు నువ్వు వెడుతున్నావు. ఇక వాళ్ళకి నీకు ఒకటే తేడా, వారంతా శరీరము విడిచి వచ్చారు, నువ్వు మాత్రం తనువు త్వరంగగా వలదు ధర్మమయాత్మక నీవు రావణ. శరీరం విడిచిపెట్టవలసిన అవసరం నీకు లేదు. శరీరముగా భూలోకంలో మానవుడిగా పుట్టినప్పుడు ఏ శరీరముతో ఉన్నావో ఆ శరీరముతో సహితంగా నువ్వురా. ఇక్కడ కూడా మీకు ఇదివరకు చెప్పాను, తక్కిన వాళ్ళందరి శరీరాల్లో శరీరాలు వయస్సును బట్టి కొంచెం కొంచెం మార్పు వస్తాయి. ఒక్క ధర్మరాజు మాత్రం పాతికేళ్ల యవ్వనంలో ఎలా ఉన్నాడో ఈనాడు అలాగే ఉండేవాడు ఆయన. దానికి ధర్మ శరీరం అని పేరు. ధర్మమయాత్మకులైనటువంటి వ్యక్తుల యొక్క శరీరములో మార్పులు రావు, అధర్మం ఉన్నతోటే మార్పు వస్తుంది. ఇంతకు పూర్వం చాలామంది ధర్మాత్ములు కూడా ముసలాళ్ళు అయ్యారు కదా అంటే ఎక్కడో ఒక లోపం ఉంటుంది, ఏ లోపము లేకుండా ఉన్న పరిపూర్ణ ధర్మస్వరూపుడు. అందుకే ఇక్కడ ఆయన అన్నమాట ఏమిటో తెలుసా, తనువు దొరంగగా వలదు ధర్మమయాత్మక నీవు రావణా అన్నాడు ఆయన. నీవు శరీరం విడిచిపెట్టవలసిన అవసరం లేదు. కారణం ఏమిటి, సంబోధన ద్వారా తెలియజేశాడు, ధర్మమయాత్మకుడివి, నీ శరీరములు అణువణువు ధర్మము వల్ల ఆవిర్భవించింది. నీ ఆత్మ, నీ మనస్సు, నీ శరీరం, నీ ఇంద్రియాలు ఇవన్నీ మాట వరసకు కూడా అధర్మం కేసి వెళ్ళవు. అంత గొప్పవాడివి కాబట్టి సశరీరంగా స్వర్గానికి రావాలంటున్నాను. వచ్చేయి అనగానే అప్పుడు ధర్మరాజు, నా సోదరులు భార్య ముందే స్వర్గానికి వెళ్ళారు అని నీవు చెప్పావు గనక సంతోషంగా వస్తాను, కాకపోతే ఈ కుక్క ఒకటి పాపం నాతో పాటు బయలుదేరింది, నేను తీర్థయాత్రకంటూ బయలుదేరి ఆ తర్వాత మహాప్రస్థానానికి వెడతాను అని చెప్పగానే కొంతమంది పౌరులు ఊరు చివరి దాకా వచ్చి వెళ్ళిపోయారు. సొంత వాళ్ళు అనుకున్న బంధువులు కూడా కొంత దూరం వచ్చి సాగనంపి వెనక్కి వెళ్ళిపోయారు. ఇంకా ఆఖరణ ఎప్పుడూ విడిచిపెట్టకుండా నా ఎడం వైపు ఈ కుక్క ఉంది, వెనక వైపు సోదరులు ఉన్నారు. ఈ సోదరులు కుక్క ఎంత దూరం వస్తారో చూద్దాం అనుకుంటే సోదరులు భార్య కూడా మధ్యలో శరీరం విడిచిపెట్టి చచ్చిపోయారు. ఈ చలి ప్రాంతంలో వాళ్ళు కూడా నడవలేకపోయారు, వాళ్ళు శరీరాలు విడిచిపెట్టి స్వర్గానికి పోయారు. ఒక్క ఈ కుక్క మాత్రమే ఇంత చలి ప్రాంతంలో, ఈ భయంకరమైన ఎగుడుదిగుడు ప్రాంతంలో, మానవ మాతృడు అడుగు పెట్టలేని ఈ స్థలంలోకి రాగలుగుతోంది. అంటే దీనికి నా మీద ఎంత అభిమానమో, ఎంత ప్రేమో, ఎంత శక్తో. ఇందులో మూడు ఉండాలి. అనుసరించాలంటే ఆ వ్యక్తి మీద ప్రేమ ఉండాలి, అభిమానం ఉండాలి, ఈ రెండు ఉన్న శక్తి కావాలి. ఆ శక్తి దేహశక్తి కాదు, మామూలు శరీర శక్తితో అయితే హిమాలయాల్లో అక్కడికి వెళ్ళలేము. అక్కడికి వెళ్ళాలంటే ఆధ్యాత్మిక శక్తి కావాలి, అపూర్వ యోగ శక్తి కావాలి. ఇవన్నీ కుక్కలో ఉన్నట్టున్నాయి. అందుకే ఇది ఒక్కటే నా వెంట వచ్చింది, ఈ కుక్కను కూడా మనతో పాటు ఈ దివ్య విమానం ఎక్కించి పట్టుకుపోదామే అన్నట. అప్పుడు ఇంద్రుడు పగపక నవ్వి, యజ్ఞం చేసినప్పుడు తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు కుక్క ముట్టుకోకూడదు. ఒత్తప్పుడు ఇంట్లో ముట్టుకుంటే పెద్ద దోషం రాదు, కానీ తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడే కుక్కను ముట్టుకుంటే మొత్తం స్నానం చేసిన పుణ్యం అంతా పోతుంది. అందుకని మీకు ఎప్పుడన్నా తీర్థయాత్రలు చేశాక ఆ పుణ్యం పోవాలని కోరుకుంటే గంగానదిలో స్నానం చేయగానే బయటికి రాగానే పెంపుడు కుక్కని టామీ అని ఒకసారి నిమ్మరండి, ఆ దెబ్బతో పుణ్యం అంతా ఏమి అని వెళ్ళిపోతుంది, మళ్ళీ రమ్మంటే రాదు. కుక్కలను అందుకనే కూడా పట్టుకెళ్ళకూడదు. కొన్ని విషయాల్లో కుక్కలను ముట్టుకుంటే దోషాలు వస్తాయి, అన్ని వేళల్లో కాదు. మళ్ళీ అలాగని ఇళ్లలో అసలు ఒత్తిగా కుక్కనే రానివ్వకూడదని కాదు అక్కడ ఉద్దేశం. పితృకార్యం, దేవకార్యములు చేసినప్పుడు కుక్కను ముట్టుకోకూడదు. యజ్ఞం చేసిన తర్వాత అవభృత స్నానం చేసి కుక్కను ముట్టుకుంటే మొత్తం యజ్ఞం అంతా ధ్వంసం అయిపోతుందని శాస్త్రం. అందువల్ల నువ్వు వచ్చింది తీర్థయాత్రా స్థలానికి, అందున అత్యంత పవిత్రమైన మేరుపర్వత ప్రాంగణానికి, ఈశ్వరుడు కేదారేశ్వరుడనే పేరుతో ప్రసిద్ధి గక్కి లోకాలని అనుగ్రహిస్తున్న స్థలం కూడా దాటి వచ్చావు. ఇక్కడికి వచ్చిన ఎంతోమంది యోగులు సిద్ధిని పొందారు. ఆ స్థలంలో హాయిగా స్నానం చేసిన వాడివి, తిన్నగా ఉండక కుక్కను ముట్టుకుంటానంటావేమిటి, ఈ కుక్కనేమో విమానం ఎక్కిస్తానంటావేమిటి, నీ పుణ్యం అంతా పోతుంది ఆ మాట విను. సుస్పష్టంగా మళ్ళీ చెప్పాడు ఆయన, నావుడును వాసవుడు వ్రతస్థుండు కుక్కనంటినా వాని కోరిచేయు సుకృతమునకు నాశం బగు సువ్రతాత్మ. ఎంత యొప్పని నిర్బంధమేల చెప్పుమా, విడువుమీ సునకము దీని విడువబడుట నాకలోక సౌఖ్యం బునర్చు నీకు. వ్రతం చేసేవాడు, యాత్రలకు వచ్చేవాడు, దివ్యస్థలాలకు వెళ్ళేవాడు కుక్కను ముట్టుకుంటే ఆ పుణ్యం తొలగిపోతుంది. అందువల్ల పూర్వులు ఎప్పుడూ కూడా వ్రతాలు యజ్ఞాలు చేసినప్పుడు పవిత్ర కార్యాలు చేసినప్పుడు కుక్కల జోలికి వెళ్లరు. వేటకి వెళ్ళినప్పుడో, గృహరక్షణానికో, లేక యుద్ధాలకు వెళ్ళినప్పుడో తప్ప తక్కిన వాళ్లలో కుక్కలతో వెళ్ళకూడదని అందుకనే శాస్త్రాలు చెబుతున్నాయి. అటువంటిది ఈ కుక్కని నీతో పాటు స్వర్గానికి తీసుకొస్తానంటావు, ఇది ఎలా కుదురుతుంది? నా విమానంలోకి కుక్కల్ని రానివ్వను నేను. కుక్క కావాలనుకుంటే నువ్వు ఇక్కడే ఉండిపోవలసి వస్తుంది, దీన్ని వదిలి స్వర్గానికి వచ్చేయన్నట్ట. పైకి ఇంకో మాట అన్నాడండి ఆయన, ద్రౌపది వంటి వారినే వదిలేశావు నువ్వు. ద్రౌపది పడిపోతే భీముడు అన్నయ్యో ఈ ద్రౌపది పడిపోయిందంటే పడిపోవాలి తప్పదన్నావు. నీ సోదరుల మీద, భార్య మీద లేనటువంటి వ్యామోహం, మాయదారి కుక్క మీద ఎందుకు అనగా ధర్మరాజు ఏమన్నాడో తెలుసా? భీమముఖ్యులు ద్రౌపదియును చచ్చిది, వాళ్ళు చచ్చిపోయారు. చచ్చిపోయాక ఇంకా వాళ్ళ మీద వ్యామోహం ఎలా ఉంటుంది? అదే ద్రౌపది కానీ, భీముడు కానీ, అర్జునుడు కానీ, నకులుడు కానీ, సహదేవుడు కానీ ప్రాణము విడిచిపెట్టకుండా ఉండుంటే పొరపాటును వదిలేవండి కాదు. ఒకసారి శరీరం విడిచిపెట్టాక ఆ శరీరంతో మనకి సంబంధం ఉండదు, వ్యామోహం ఉండకూడదు. చచ్చిపోయిన వాడి కోసం ఎంత ఏడ్చినా వాడు రాడు. అందువల్ల మాయని జయించడము అంటే శరీరము విడిచిపెట్టిన వాళ్ళ కోసం ఏడవకుండా ఉండడం, అంతేగాని శరీరంతో ఉన్న వాళ్ళందరినీ నేమో పట్టించుకోకుండా వాళ్ళకి తిండి పెట్టకుండా చంపమనే. నాకే మాయా లేదండి, అంచేత వీళ్ళు ఎవరికి అన్నం పెట్టనండి అన్నట్ట. బతుకున్న వాళ్ళకి అన్నం పెట్టడం మానేస్తే మాయని జయించడం ఎలా అవుతుంది? మాయని జయించుట అంటే వ్యామోహం ఉండొద్దన్నారు తప్ప, ఎవరైనా శరీరం విడిచిపెడితే అయ్యో చచ్చిపోయావని ఏడవద్దన్నారు తప్ప, మీ అందరికీనేమో ఈ ప్రవచన యొక్క భోజనం పెట్టద్దనే, భోజనం పెట్టకుండా చంపేయమనే. అది మాయను విడిచిపెట్టడం కాదు, అది అది దరిద్రపు మాయ, అది మహామాయ, నీచమైన మాయ. కాబట్టి ఆ మాయలో కాదు నేను పడతా. ద్రౌపది మొదలైన వారు శరీరం విడిచిపెట్టారు. ఆ విడిచిపెట్టిన తర్వాత ఎవరికి ఎవరితో బంధం ఉండదు కనుక నేను మాట వరసకు కూడా వాళ్ళకేసి వెనక్కి చూడలేదు. ఒకవేళ ఏను వారల విడువక ఏడ్చుతున్న ఒత్తురే తొడవచ్చి చావని సునకము విడువకుండుట తప్పుగా నుడువదగునే. నీవన్నట్టుగా పోని వాళ్ళ కోసం అక్కడ కూర్చుని ఏడ్చాననుకో, ద్రౌపది, భీమ, అర్జున అనే చచ్చిపోయిన శవాల దగ్గర కూర్చుని 10 ఏళ్ళు ఏడిస్తే మాత్రం వాళ్ళు తిరిగి బతికొస్తారా? చచ్చిన వాడు మాట వరస కూడా బ్రతకడు. అందువల్ల అటువంటి వాళ్ళ గురించి పట్టించుకోకుండా వ్యామోహం లేకుండా వచ్చాను. కానీ కూడా వచ్చి చావకుండా నన్ను అనుసరిస్తూ నేను ఎక్కడికెడితే అక్కడ నా వెంట వస్తున్న ఈ సునకమును మాత్రం విడిచిపెట్టను. అది విడవకుండా ఉండడమే ధర్మం, విడిచిపెట్టడమే దోషం. ఇంద్రుడు మళ్ళీ ఏమన్నాడు తెలుసా? కుక్కలకి శరణాగతి ఏమిటి? అవి ఏదో ఆహారం కోసం వెంటబడి వస్తాయి. ఏదో మీరు తినగా మిగిలిపోయిన బూరెలు ఇలా పారేస్తే అని నాకు తింటాయి. ఆ బూరెల కోసమో లేకపోతే బజ్జీల కోసమో వెంట వచ్చే కుక్కల్ని విమానం ఎలా ఎక్కిస్తాను ఆయన అన్నాడు మళ్ళీ ఆయన. చాలా పరీక్షించాడు ఇంద్రుడు ఆయన. అప్పుడు మళ్ళీ ధర్మరాజు ఉన్నాడు తెలుసా, నాకు కూడా వచ్చింది అంటే అర్థం ఏంటి? నన్ను శరణు కోరింది. ఆ నఖ చరిత్ర విన్ము శరణాగతు చేకొన్న కుల్కి శుద్ధ మిత్రుని ఎడచేయు ద్రోహము వధూటి వధిల్చుట విప్రునర్థము గొనుట అనంగగల్గునివి కూడా సమంబగు. నాకు చూడ భక్తునపరాధు నిన్ విడుచు దోషముతో ఇది ఓర్వవచ్చునే. ఎవడైనా నీ వెంట వస్తాం, ఎప్పుడు విడిచిపెట్టము అని శరణు కోరి వెంట వస్తే అటువంటి వాణ్ణి విడిచిపెట్టకూడదు. శరణాగతుణ్ణి విడిచిపెట్టడం మహాపాపం. బాగా ప్రేమ చూపించే శుద్ధమిత్రుడికి ద్రోహం చేయకూడదు. వధూటి వధించుట భార్యని, స్త్రీని చంపటం మహాపాపం. విప్రుని యొక్క సొమ్ము అపహరించడం మహాపాపం. ఏమేం చెప్పాడు? శరణాగతుణ్ణి స్వీకరించకపోవటం, మిత్రుడికి ద్రోహం చేయటం, స్త్రీని వధించటం, విప్రుడి యొక్క సొమ్ము అపహరించటం, ఇవన్నీ ఎంతో నన్నే నమ్ముకుని కూడా వచ్చిన ఈ కుక్కని విడిచిపెట్టడం కూడా అంత దోషం అన్నాడు ఆయన. శరణాగతుణ్ణి విడిచిపెట్టడం మహాపాపం, స్త్రీని చంపడం మహాపాపం, మిత్రుడికి ద్రోహం చేయడం మహాపాపం, విప్రుడి యొక్క అర్థం స్వీకరించడం మహాపాపం. ఈ పాపముల కంటే ఎక్కువ పాపం కూడా వచ్చిన జంతువుని విడిచిపెట్టి నేను ఒక్కడే స్వర్గ సుఖాలు అనుభవించడం. నేను ఈ కుక్క కోసం ఇక్కడే ఉంటాను కానీ దీన్ని స్వర్గానికి తీసుకువెళ్ళడం కుదరకపోతే నేను కుక్క కోసం ఇక్కడే ఉంటాను, ఈ విమానం, ఈ రథం తీసుకుని నువ్వు వెళ్ళిపో, యూ కెన్ గో, నేను మాత్రం ఇక్కడే ఉంటాను అనగా ఇంకొకసారి ఆలోచించుకో, శరీరముతో స్వర్గానికి వెళ్ళడం మానవ మాత్రుడి వల్ల కాదు, ఇంతకాలం తర్వాత నీ కోసం నేను స్వయముగా విమానము వంటి ఈ రథం తీసుకొచ్చాను, అటువంటి రథాన్ని కాదంటే మళ్ళీ జీవితంలో నువ్వు స్వర్గానికి రాలేవన్నట్ట. స్వర్గం నాకెందుకు? నన్ను నమ్ముకున్నవాడిని భూలోకంలో విడిచిపెట్టి నీ చావు నువ్వు చావని హిమాలయాల్లో ఈ కుక్కను అన్యాయంగా వదిలేసిపోతే అది ఏడుస్తూ చస్తూ ఉంటే నేను ఒక్కడిని వెళ్ళి స్వర్గ సుఖాలు అనుభవిస్తానా? రంభాది అప్సరసలు నృత్యం చూస్తానా? నాకు అక్కర్లా, ఈ కుక్క కోసం ఇక్కడే ఉంటాను. కానీ నువ్వు వెళ్ళిపోయి నేను నిన్ను రమ్మలేదుగా, విమానం తీసుకుని రథం తీసుకుని రమ్మల్లా. నేను మోక్షం పొందడానికి ఇక్కడికి వచ్చాను. ఆ భగవంతుడు ఎప్పుడు ముక్తిస్తే అప్పుడు దాకా ఇక్కడే ఈ కుక్కను వెంట పెట్టుకుని కృష్ణారామ అనుకుంటాను అనగానే తక్కన ఆ కుక్క కాస్త యమధర్మరాజుగా మారిపోయింది. వెంటనే యమధర్మరాజు గారు ఏమన్నారో తెలిసిన, నాయన ఎంత విచిత్రం ఇది, ఒక కుక్క కోసం స్వర్గాన్ని కాదన్నావా? అసలు ఎవడైనా స్వర్గానికి వస్తావా అని అడిగితే ఎగిరి గంతులేసి వస్తారు. కాసేపట్లో బూరెలతో భోజనం చేస్తావా 12:30కి, గారెలతో భోజనం చేస్తావా మంచి భోజనం, లేక రంభాది అప్సరసులతో కూడిన స్వర్గానికి నాతో వస్తావా అని నేనే మిమ్మల్ని పిలిస్తే బూరెలకి ఉందని మాయిదారు బూరెలు ఇంకోసారి ఎవడమని తింటాడని పరిగెత్తుకు వచ్చేటండి. అంటే కొన్ని చోట్ల అలాగే ఉండేవాళ్ళు కూడా ఉంటారు, అమ్మో బజ్జీలు వేస్తున్నారట, గారెలు వేస్తున్నారట, బూరెలు వేస్తున్నారట, ఇవి తిని రేపు వస్తానులేండి అనేవాడు ఉంటాడు వాడు కర్మ. రేపు విమానం ఎలాగరాదు. లౌకిక ప్రపంచం కోసం అత్యంత ఆహ్లాదకరమైన స్వర్గమును మాట మాత్రానికి ఎవడో విడిచిపెట్టాడు. అందున చచ్చాక వచ్చే స్వర్గం కాదు, శరీరంతో స్వర్గానికి వెళ్ళడం అంటే మాటలు కాదు. చావు అనేసరికి ప్రతివాడు భయపడతాడు. అసలు చావు అంటే అదో చచ్చే చావు. అటువంటి దానిని కాదని నిన్ను ఇంద్రుడు తీసుకుపోవడానికి సిద్ధపడితే కుక్క కోసం సశరీరంగా వెళ్లే స్వర్గాన్ని కాదన్నావా? ఏమి ధర్మం నీది? విను భక్తియుక్తమిది అని సునకము చేపట్టి నీవు సురపతి కొని వచ్చిన అరదమెక్క నొల్లవ అనగా సరి నీకు దివము నందు నువ్వు కలరే. నువ్వెంత గొప్పవాడు నాయన, నిన్ను ఏమని ప్రశంసించాలో తెలియటం లేదు నాకు. ఒక సునకాన్ని చేపట్టి, ఒక కుక్కని చేపట్టి సురపతిని ఇంద్రుణ్ణి చీపో అనగలిగావు నువ్వు. ఆయన తీసుకొచ్చినటువంటి స్వర్గాన్ని, ఆయన తీసుకొచ్చిన పవిత్ర రథాన్ని కాదన్నావు. నీలాంటి వాళ్ళు అరుదుగా ఉంటారు. నీకు సాటి వచ్చేవాడు మా దేవలోకంలో కూడా లేడు. ఈ మాట అన్నది యమధర్మరాజు. సాక్షాత్తు ధర్మమూర్తి ఏమన్నాడు? సరి నీకు దివమునందును కలరే, స్వర్గంలో కూడా నీకు సాటి వచ్చేవాళ్ళు ఒక్కరు లేరు. మహానుభావుడు నువ్వు. ఎన్నిసార్లు నిన్ను పరీక్షించాను. ఒకనొకప్పుడు నిన్ను నీ సోదరులతో కలిసి అరణ్యవాసం చేస్తున్నప్పుడు యక్షరూపంలో ప్రశ్నలు వేసి పరీక్షించాను. అప్పుడు ధర్మంలో నిలబడ్డావు. సహదేవుణ్ణి బతికించమన్నావు, నకులుణ్ణి బ్రతికించమన్నావు. ఆ తర్వాత మళ్ళీ 2వ సారి నిన్ను పరీక్షించాను, అక్కడ నెగ్గావు. ఇప్పుడు మళ్ళీ 3వ సారి వచ్చావు. ఇలా ఎప్పటికప్పుడు ఎన్నిసార్లు పరీక్షిస్తే అన్ని పరీక్షల్లో నువ్వే నెగ్గుతున్నావు. దానముల వల్ల, తపస్సుల వల్ల ఎవరూ పొందలేని సద్గతులు ధర్మం వల్ల పొందుతారట. ధర్మం ఒక్కటుంటే అది దానము చెయ్యడం వల్ల వచ్చే ఫలితం ఇస్తుంది, తపస్సు చేయటం వల్ల వచ్చే ఫలితం ఇస్తుంది. అటువంటి ఫలితం పొందు దా అని ఇప్పుడు యమధర్మరాజు గారు, ఇంద్రుడు చెరో చెయ్యి పుచ్చుకొని ఈ నేల మీద నుంచి పైకి ఎత్తుకుపోయి, ఎత్తుకుపోవాలి కదా మరి, ఆకాశంలో ఉంది విమానం, ఈయనేమో నేల మీద మంచులో ఉన్నాడు. అందుకని ఒక చెయ్యేమో ధర్మరాజు, మరొక చెయ్యేమో ఇంద్రుడు, ఇద్దరు పుచ్చుకుని పైకి లేపారట. హాయిగా ఏదో పూలదొండ పైకి లేపినంత తేలికగా ధర్మరాజు గారి చేతులు ఉచ్చుకు తీసుకుపోయి విమానంలో కూర్చోబెట్టారండి. ఏదో ఎక్కమన్నం కాదు, స్టేజీ మీదకి నన్ను మీరెవరు ఎత్తట్లా, హాయిగా మెట్లెక్కిరండి అంటున్నారు. ఎత్తే ఓపిక మీకు లేదు, ఎందుకంటే మీలో ఒకడు ధర్మరాజు, ఒకడు ఇంద్రుడు లేడు గనక. అక్కడ చెయ్యొచ్చుకుని వెళ్ళి లేపేసి తీసుకొచ్చి అందులో కూర్చోబెట్టారు. ఇలా అన్నానని ఎత్తారు. ఇప్పుడు కాసేపు ఉన్నాక మళ్ళీ లేరుపోని ఇబ్బంది. ఈ విధంగా మహానుభావుడైన ఇంద్రుడు, యమధర్మరాజు గారు స్వయంగా చేతులు పుచ్చుకుని ఆకాశానికి తీసుకొచ్చి విమానంలో కూర్చోబెట్టారు. అప్పుడు నారదుడు ఏమన్నాడో తెలిసినా, ఆహ్, నీ కీర్తిని నేను మహతి అనే వీణ మీద పాట కింద వాయిస్తూ ప్రచారం చేస్తాను. నీ కీర్తిని నేను ముల్లోకాలలోనూ కూడా ప్రచారం చేస్తాను, ప్రశంసిస్తాను. దానములను తపంబులను తద్దయు పేర్గల ఎట్టివారలం మానవనాథులం వినమే మాసే తదీయ యశంబులెల్ల నీ మానిత కీర్తి దీప్తులు సమస్త జగంబులయందు పర్వుటం మేనులతోడ వారిటుల నేర్చిరే రా నమరత్వ సిద్ధికిన్. ధర్మరాజా, నేను కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి, ఎన్నో యుగాల నుంచి ఎన్నో రకాలైనటువంటి భక్తుల యొక్క మహిమలను చూశాను, మహాత్ములను చూశాను, మహారాజుల్ని చూశాను, దాన ధర్మాలు చేసిన వాళ్ళని చూశాను. కానీ దానాలలో కానీ తపస్సుల్లో కానీ నీలాంటి వాడిని ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. ఇంత పూర్వం వాళ్ళ కీర్తి అంతా మాసిపోయిందని అడిగిన, నీ కీర్తి వచ్చాక ఆ కీర్తి తగ్గిపోయింది. కొంతమంది కీర్తి పాత వాళ్ళ కీర్తి కంటే ఎక్కువ కీర్తి కాబట్టి ఈ కీర్తి ముందు ఆ కీర్తి చిన్నబోయింది. మాసె తదీయ శంబులల్లా, ఎంత పూర్వం మరుత్తరాజు వంటి మహానుభావుల రాజుల యొక్క కీర్తి నీ దెబ్బతోటి తుడిచిపెట్టుకుపోయింది. నీ కీర్తి సమస్త జగత్తులో వ్యాపించింది, వెలిగిపోయింది. అసలు వాళ్ళెవరైనా నీలా శరీరంతో రాగలిగారా? శరీరంతో వచ్చిన వాళ్ళు కూడా ఇంద్రుడు అంతటివాడు స్వయముగా రథము తీసుకొని రాగా, ఇంద్రుడు యమధర్మరాజు చెరోవేపు చెయ్యి పుచ్చుకుని పైకెత్తి రథంలో కూర్చోబెట్టగా స్వర్గానికి వెళ్ళిన వాళ్ళు ఎవరున్నారు? నువ్వు తప్ప. వాళ్ళు ఏదో వాళ్ళ దారిన వాళ్ళు స్వర్గానికి వెళ్ళారు శరీరంతో. ఇలా రథమూరాలా వచ్చినా చెరో చెయ్యి పుచ్చుకుని పైకెక్కించడం యముడు ఇంద్రుడు ఎవరికీ చేయలేదు. అనగానే ధర్మరాజు ఉన్నాడో తెలుసా, ఇంత రథం ఎక్కినా మీరు ఎన్ని గొప్పతనాలు నాలో ఉన్నాయని చెప్పినా వాటి మీద నాకు వ్యామోహం లేదండి, నాకున్నదల్లా ఒకటే, నన్ను నమ్ముకుని నిరంతరం నానా కష్టాలు పడి చాకరీ చేసిన ద్రౌపదిని, నా సోదరుల్ని కళ్ళారా చూసేదాకా మనశ్శాంతి ఉండదన్నాడు. మహానుభావుల లక్షణం అలాగే ఉంటుంది, వైరాగ్యం వైరాగ్యమే, ధర్మం ధర్మమే. అనగానే ఇంద్రుడు ఏమన్నాడో తెలుసా, దీనికి ఒక కారణం ఉందిలేవయ్యా, స్వర్గానికి వస్తూ కూడా ఇంకా నా తమ్ముళ్ళు నా భార్య అనడానికి ఒక కారణం ఉందన్నట. ఏం కారణమో నాకు తెలియదండి, నేను నా వాళ్ళని చూస్తే కానీ ఈ విమానం ఎక్కడం వల్ల వచ్చి ఆనందం పొందలేను బాబు అన్నాడు. సహజంగా ఆ బాధ ఉండాలి. మహానుభావుల యొక్క లక్షణం ఏమిటంటే తనని ఆశ్రయించుకున్న వాళ్ళు కూడా సుఖముగా ఉంటేనే వాళ్ళు సుఖంగా ఉండగలరు. ప్రస్తుతం ఈయన తనని ఆశ్రయించుకున్న సోదరులు భార్య కూడా సుఖంగా ఉన్నారా లేదా వాళ్ళని కళ్ళారా చూడాలి, చూస్తే కానీ అప్పుడు తనకు మనశ్శాంతి ఉండదు అనుకున్నాడు. దీనికి ఈయన మనస్సులో ఈ ఆవేదన ఉండడానికి కూడా కారణం ఉన్నది. ఆ కారణం ఏమిటో తర్వాత చెబుతాడు ఇంద్రుడు అనమాట. ఇక్కడతోటి మనకి మహాప్రస్థానం పూర్తయిపోయిందనమాట. విమానం ఎక్కడంతో మహాప్రస్థాన పర్వం పూర్తయింది. బుల్లి పర్వాలు కదా ఇవి, మహాప్రస్థానం స్వర్గారోహణ పర్వాలు మరీ బుల్లి బుల్లివి. ఇప్పుడు వీళ్ళంతా ఈ దివ్య విమానంలో, ఈ దివ్యరథంలో, ఆకాశ మార్గంలో జామ్మని ఎగురుకుంటూ వెళ్ళిపోయారు. కళ్ళు మూసి తెరిచేలోపు ఇంద్రుడి రథం స్వర్గానికి చేరింది. స్వర్గానికి వెళ్ళి వెళ్ళగానే ఏమన్నాడో తెలిసిన వెళ్ళి ధర్మరాజు గారు, ఎక్కడ ద్రౌపది, ఎక్కడ నా సోదరులు అన్నాడు. అప్పుడు ఇంద్రుడు చిరునవ్వు నవ్వుతూ ఒక దూతని పిలిచి, నాయన దూత, ఈ ధర్మరాజు గారు విమానం ఎక్కిన దగ్గర నుంచి చీటికి మాటికి నా భీముడు, నా అర్జునుడు, నా నకులుడు, నా సహదేవుడు, నా ద్రౌపది అంటున్నాడు, ఏది ఈయన బంధువులను ఒకసారి చూపించు అన్నట్ట. అనగా ఆ సమయానికి నారదుడు అక్కడికి వేంచేసి, ఈ దూతతో పాటు నేను ఉంటాను, ఈ ధర్మరాజు గారు అంటే నాకు చాలా అభిమానం ఏర్పడింది కాబట్టి ఈ దూత ధర్మరాజు గారికి స్వర్గములో ఏ ఏ ప్రాంతాలు చూపిస్తే అక్కడికల్లా నేను కూడా వెళ్ళి ధర్మరాజుతో పాటు వాటిని చూసి ధర్మరాజుని వీలుని బట్టి సముదాయిస్తాను అని నారదాదులు కూడా బయలుదేరారు. నారదుడి వంటి వాళ్ళు ధర్మరాజుతో కలిసి దూతతో కలిసి బయలుదేరారట. నా సోదరులు ఎక్కడున్నారో చూపించిన దుర్యోధనుడు అంటే ఈ ధర్మరాజు అనగా ఆయనకి మొట్టమొదట కనపడింది ఏమిటో తెలుసా, దుర్యోధనుడు కనబడ్డాడు. కర్మ స్వర్గానికి వెళ్ళగానే భీముడిని చూడాలని ఈయన అనుకున్నాడు, కానీ మొట్టమొదట భవనంలోకి అడుగు పెట్టారట. ఆ భవనంలో పెద్ద సింహాసనం, ఆ సింహాసనం మీద టీవీగా కూర్చుని మంచి అందమైన శరీరంతో దుర్యోధనుడు ఉన్నాడు. స్వర్గానికి వెళ్ళాడుగా, వీర స్వర్గం కదా, అందుకని దుర్యోధనుడు పూర్వపు భూలోకంలో ఉన్న శరీరమే కానీ దివ్య శరీరంతో ఉన్నాడు. ధర్మరాజు గారు ఒళ్ళు మండిపోయింది. దూతని పిలిచి, ఏమయ్యా నేను వచ్చిన దగ్గర నుంచి నా సోదరుడు నా భార్య అని అడుగుతూ ఉంటే వాళ్ళను చూపించమని ఇంద్రుడు నిన్ను పంపిస్తే పట్టుకొచ్చి పట్టుకొచ్చి రాగానే ఈ దౌర్భాగ్యుడు చూపిస్తావు, నాకు ఇదే శకునం అన్నాడు. దుర్యోధనుడు చూపిస్తావా, ఈ దుర్మార్గుడి వల్లే జనమంతా చచ్చిపోయారు, ఈ దుర్మార్గుడి వల్లే బతికున్నంత కాలం అంతా నాకు నానాయాతన కలిగింది, స్వర్గానికి వచ్చినా ఇది తప్పలేదు, రామేశ్వరం వెళ్ళినా అదేదో తప్పలేదుట, ఇంత కష్టపడి స్వర్గానికి వస్తే వీడు కనబడ్డాడు ఏమిటి అనగానే నారదుడు ఏమన్నాడో తెలుసురా, ఓ ధర్మ నందన ఈ ధరణీ విభుణుడు ఆఘవ సంపరిత్యక్తనుడు దేవతా సంభావ్యుడై వెలింగడు పుణ్యకర్మలెల్లను కడుగారవింతురితని యతండు మహీసుల ఉజ్వల క్షత్ర ధర్మంబుగాగక దెత్రుంచే
అది పాపమేలుగు అనగా పాంచాలి ఈతని చేత బడుటయు తక్కు కలుగు యగ్గులును ఇంకా ఇచ్చట నేల తల్లప ఇచ్చటు పుణ్యలోకము మదిని ఈసు రోషమును మనోవికృతులు తగునయ్య వాని విడిచి సమతనొందుము లోక వినుత చరిత. ధర్మరాజా, నేను అందుకే నీ కూడా వచ్చాను. ఇదే దూత అయితే వాణ్ణి నువ్వేదో కాస్త డబా ఇస్తావు, నీకు మనశ్శాంతి చేకూర్చడానికి నీ వెంట నేను వచ్చానని నారదుడు చెప్పాడు. ఈతడు యుద్ధరంగములో వీరోచితంగా పోరాడి చచ్చిపోయాడు. యుద్ధరంగంలో చచ్చిపోయిన వాడు వీరస్వర్గం అలంకరిస్తాడు. ఒక్కసారి చచ్చాక వీరస్వర్గానికి వచ్చాక ఇక పూర్వపు వాసనలు వీడికొండవు. అందుకే వీడు నిన్ను చూచినా నువ్వు ధర్మరాజు అని, నీతో బతికొండగా యుద్ధం చేశాననే ఊహ వీడికి లేదు. నీకు ఇక ఇతని మీద ఈర్ష్య రోషం, ఇతని పాత లక్షణాలు గుర్తుకు తెచ్చుకోవడం లాంటివి పోవాలి నీ మనస్సులోంచి. ఏదో పాంచాలిని వీడు జుట్టుపుచ్చుకు విడిపించాడని, వస్త్రాపహరణం చేయించాడని, వీడి వల్లే మహాభారత యుద్ధం జరిగిందని ఈ లక్షణాలన్నీ విడిచిపెట్టాయి, ఈ పాతవాసన అంతా విడిచిపెట్టాయి. ఇది పుణ్యలోకం. పుణ్యలోకానికి వచ్చాక పుణ్యలోకంలో ఉన్నట్టే ఉండాలి. బయట ఉన్నంత వరకు బయట వాసన. మీరు ఒకసారి లోపలికి రాగానే ఎంత మంచి వాళ్ళు అయిపోయారు, సెల్ ఫోన్లు కట్టేస్తున్నారు, మాట వరుస కూడా అటు ఇటు తిరగటం లేదు, ఎక్కడ అల్లరి చేయటం లేదు, కిక్కురు మండం లేదు. ఆహాహాహా, మీలాగే ధర్మంగా ప్రవర్తించమంటున్నాడు ఆయన. ఒక్కసారి స్వర్గలోకానికి వచ్చాక ధర్మరాజా ఇక మానవుడిలా ప్రవర్తించకు అనగానే, మానవుడిలా ప్రవర్తించడం కాదండి కర్మయోగం. నేనేమో నా కర్ణుణ్ణి, కర్ణుడేమో అన్యాయంగా చచ్చిపోయాడని అతని మీద బెంగ పెట్టుకుని వాణ్ణి చూడాలనుకున్నా, నా తమ్ముళ్ళని చూడాలనుకున్నాను, భార్యను చూడాలనుకున్నాను, తీరా వాళ్ళని కాకుండా ముందే వీడు చూపించగానే ఆదిలో హంసపాదులో ఉంది, అందుకని నాకు మండిపోయింది అన్నట. అప్పుడు దేవమునులు దూత మాతో వస్తే నిన్ను మీ సోదరులు ఉన్న చోటకి తీసుకెళ్తాను, కంగారు పడకోయి, డోంట్ వర్రీ అని కూడా వెంట పెట్టుకుని తీసుకెళ్లారు. వెళ్ళగా 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 ఇలా స్వర్గంలో ఎన్నో చూశారు, దారి పొడుగుత రకరకాల రాజుల్ని. ఈ దుర్యోధనుడి తర్వాత చచ్చిపోయిన దుశ్శాసనాదులు, ఇంకా బాహ్లికుడు, సైంధవుడు, ఇత్యాదులంతా కనపడుతున్నారు. కానీ మొత్తం మీద ఈయనకి ఇంకా పాండవులు మాత్రం కనపడలా. అందులో పాప ఈయన మనస్సు కర్ణుడి మీదకి ఎక్కువ వెళ్ళిపోయింది. అన్నగారిని అన్యాయంగా చంపించేశానేమో అని అదో బెంగ కదా, అందుకని కర్ణుడేడు, కర్ణుడు ఏంటంటే కర్ణుడు కనపడ్డం, భీమాదులు కనపడరు. స్వర్గమంతా తిప్పినట్టున్నావు మాయదారిది. రాంగ్ రూట్లో వచ్చినవాడు ఏ మూలకెళ్లాలో తెలియక అడ్రస్ మర్చిపోయి తిప్పినట్టుగా తిప్పుతున్నావా దూత అన్నట్ట. ధర్మరాజా కాస్త కంగారు పడకనాయన, స్వర్గం అంటే మాటల ఎంత తిరిగితే స్వర్గానికి ఎడతావు అని చెప్పి మొత్తం మీద తిప్పి 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 కొంత దూరం వెళ్ళాక హఠాత్తుగా అప్పటిదాకా మంచి సువాసనగా ఉన్నటువంటి ప్రాంతం మారిపోయింది. అగరొత్తుల వాసన, చందన ద్రవ్యాదుల వాసన, రకరకాల పరిమళాలతో కూడినటువంటి గాలులు పోయాయి. చల్లగాలి ఏసీ పోయింది. మంచి ఏసీలో వేసవకాలంలో బయట తలుపు తీస్తే ఎలా ఉంటుంది ఆ గడుపు, అలా ఉంది ఇక్కడ. ఓ చోటకి వెళ్ళగానే అక్కడంతా వేడి గాలి, వడగాడిప్పు. ఆ వడగాడుపు రావడం మొదలెట్టింది. ఇప్ప సువాసన పోయింది, దుర్వాసన. అది కూడా ఎటువంటిదట, కేశాస్థి సాంద్రంబు దుర్గంధంబు పరుషతరంబు దంశ మశక నిబిడమును తమఃకలితము క్రిమికీట రక్త మాంసకూట కుణప ఘోర విధము శాతదారుణ చంతువాయస రవాన్వితంబునయ్య పథము. అలా వెళ్ళగా వెళ్ళగా ఈయనకి ఎక్కడ చూచినా నెత్తురు మాంసం ముద్దలతో కూడిన చెరువులు కనపడ్డాయి. పెద్ద చెరువు అనమాట, అది మామూలు చెరువుగా చక్కగా నల్ల చెరువు కాదు, అది అది దరిద్రంగా మాంసంతో రక్తంతో చీముతో నిండిపోయిన చెరువు. ఆ చెరువు నిండా వెంట్రుకలు గుట్ల గుట్ల కింద ఉన్నాయి, ఎముకలు, పుర్రెలు, ఇంకా రకరకాలైన శవాలు, కుణపములు అంటే శవాలు అనమాట, కుళ్ళిపోతున్న శవాలు. అవి కూడా చూసారు, ఈ చర్మం ఊడిపోయే కొన్ని శవాలు ఆ జుగుప్సాకరంగా కనపడతాయి. అటువంటి శవాలు, దుర్గంధం, ఆ వాతావరణం అంతా దరిద్రపోసనతో ఉంది. ఓ పక్కనేమో నదిలో నీరు బదులుగా రక్తం మాంసం చీముట, అందులో వెంట్రుకలు తేలుతున్నాయి, పుర్రెలు తేలుతున్నాయి, కుళ్ళిన శవాలు తేలుతున్నాయి, దంశ ఇంతంత అడవి ఈగలున్నాయి, మత్స్యక దోమలు కూడా తెగ కుట్టేస్తున్నాయి అన్నమాట. ఇంకా భయంకరమైన కటిక చీకటి ఆ ప్రాంతం అంతా. ఓ పక్కన దుర్వాసన, మరో పక్కన ఈ దరిద్రపు వాతావరణం, ఇదంతా చూచి వణికిపోయాడు ఆయన. ఆ సమయంలో పెద్ద పెద్ద కాకులు, మాయిదారిది ఒక్కొక్క కాకి గుంటూరు పట్టణాన్ని కాలుతో ఎత్తుకుని పైకి తీసుకుపోగలదనమాట. తన గోళ్లతో పట్టుకుంటే కాకి ఏనుగు ఎత్తుకుపోయేలా ఉందిట. ఏనుగుల్ని సునాయాసంగా ఎత్తుకుపోగలిగేటటువంటి కాకులు పెద్ద ముక్కులతోటి, నల్లని ఎనప ముక్కులతోటి కాం కాం అని కర్కశంగా అరుస్తూ ఆ ముక్కులతో అక్కడ కొంతమంది కనపడితే వాళ్ళని చితకు పొడవడం మొదలెట్టాయి. వాళ్ళంతా పాపాత్ములు. భూలోకంలో 54 రోజుల్లో ఒక్కరోజు కూడా భారతం వినని పాపాత్ములు వాళ్ళు. అలాంటి వాళ్ళందరూ అక్కడ పడున్నారట. వాళ్ళని ముక్కులతో కసాపిసా పొడి చేస్తున్నాయి, కొంతమందిని కళ్ళు పొడుస్తున్నాయి, కొందరిని పీకేస్తున్నాయి. ఇంకా రకరకాలు చెప్పారు, కాకులరుపులు, గొడ్లగోబులరుపులు, భీకరాకారం ఆ వాతావరణం అంతా, అది భయంకరమైన నరకం. అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకెళ్ళాక పెద్ద పెద్ద చెట్లు, ఆ చెట్లకి ఇంతంత ఆకులు, అవి ఆకులు కాదు, తీరా దగ్గర కడితే కత్తులు, కత్తులే ఆకులుగా కలిగినటువంటి వనం అది. అసిపత్ర వనం అంటారు. అసి అంటే కత్తి, కత్తులు చెట్లకు ఆకుల్లో ఉన్నాయన్నమాట. దాని మీద నల్లని యమకింకరులు కొంతమంది చేరి పాపాత్ముల్ని బర్ర బర్ర అని, సామిళ్ళని చూసారా మీరు ఎప్పుడన్నా, దొంగలకు వస్తాయి. ఆ సామిళ్ళులో దొంగల్ని ఎలా కోసేస్తూ ఉంటుందో ఓ రంపం, అది కూడా మెషిన్ అనమాట. అలా గిర్రని బెల్ట్ తిరుగుతూ ఉంటే ఈ రంపం తిరుగుతూ ఉంటుంది, ఈ రంపానికి దొంగలు పెడతారు, ఈ దొంగలు బర్రని తెగిపోతాయి. అలా ఈ పాపాత్ముల శరీరాల్ని ఆ రంపాల మీద వేసి పైకి కిందకి పైకి కిందకి కోసేస్తున్నారట అసిపత్రవనంలో యమకింకరులు. అది చూచి ఇంతటి యమధర్మరాజు గారి కొడుకు సాక్షాత్తు ధర్మమూర్తి ఈయన కూడా వణికిపోయాడు ఒక క్షణకాలం. ఇదేంట్రా బాబోయ్, స్వర్గం స్వర్గం అన్నారు, స్వర్గం పోయి ఇలా కనబడుతున్నదేమిటి, ఓ పక్కనేమో ఆ చీమునెత్తురు నదేమిటి, దుర్వాసనేమిటి, ఈ శవాలేమిటి, దానికి తోడు ఈ చెట్లకు ఆకులేమో, కత్తులు ఉండడం ఏమిటి, వాటి మీద పాపాత్ములు బరును కొయ్యడం ఏమిటి, ఈ కాకులేమిటి అంటూ ఉండగా అప్పుడు మరొక పెద్ద నది కనబడిందిట. ఆ నదిలోంచి కొంతమంది నడిపిస్తారు. ఆ నదిలో ఏముందో తెలిసినా అన్ని ముళ్ళే, ఇంతంతలావు ఇనప ముళ్ళు పదునుగా ఉన్నాయి, తుప్పు బట్టి ఉన్నాయి పైగా. ఈ తుప్పు ముళ్ళ మీద వేసి వీడిని సెప్టిక్ అయ్యేలాగా ఈ మనుషుల్ని బర్ర బర్రని పరిగెత్తిస్తున్నారు, ఈడ్చేస్తున్నారు. చితక్కొడుతుంటే అటు ఇటు వాళ్ళు పరిగెడుతుంటే ఆ మేకులు దిగిపోతున్నాయి అనమాట. భూలోకంలో ఎంతో మందిని ఏడిపించిన పాపాత్తులు వీళ్ళు. రోడ్డు కాంట్రాక్ట్లు పుచ్చుకుని గోతులు గోతులు రోడ్లు వేసేవాళ్ళంతా అక్కడ కడతారట. అందుకని కొంచెం చెప్పాలి మనకనమాట, మోసం చేసి చెప్పాడు. ఇందులో రోడ్లు తవ్వేసేవాళ్ళు, రోడ్లు పాడు చేసేవారట, రోడ్లలో ముళ్ళు నాటేవాళ్ళు, రోడ్లు కాంట్రాక్ట్ తీసుకుని వాటిని గుంటలు పడిపోయేలా చేసేవాళ్ళు, మోసగించేవాళ్ళు, ఇలాంటి వాళ్ళంతా కూడా ఈ మేకులు లాంటి మార్గంలో నడుస్తారు. ఎన్ని చెప్పారండి వారి నాయన. అందుకనే భారతం శ్రద్ధగా వింటే కొంతైనా జాగ్రత్త పడతాం మనం. మరీ పాపాలు చేయకుండా ఉండడం చాలా అవసరం అనమాట. ఆహారంలో కల్తీ చేసేవాళ్ళు, ప్లాస్టిక్ మెతుకులు పెట్టేవాళ్ళు, ఇంకా దరిద్రపు కెమికల్స్తో కూడినటువంటి ఆహారాలు అమ్మేవాళ్ళు, నెయ్యి అనే పేరుతో కొవ్వు అమ్మేవాళ్ళు, ఇలాంటి పాపాత్ములందరికీ నోట్లో ఈ చీము నెత్రు వెంట్రుకలు పోసి కుమ్మేస్తారు. పొట్టుపోయిలో పొట్టు కూరినట్టుగా నోట్లో ఈ దరిద్రం కోరతారు వాడికి. అవన్నీ చూచాడు ఈయన. అయస కంటకమయం అన్నాడు, అంటే పూర్తిగా ఇనప ముళ్ళతో ఉన్న ప్రాంతాన్ని చూచి ఈ నదిలోంచి ఈ ముళ్ళ మీద నుంచి నేను నడవాలంటే అబ్బే నీకు అవి ముళ్ళు కింద కనపడవు, పాపాత్ములకి అవి ముళ్ళు, నీకు మాత్రం చక్కని పళ్ళు. నిజంగానే ధర్మరాజు గారు దాని మీద కళ్ళగానే ఆ ముళ్ళు తక్కిన వాళ్ళకేమో ముళ్ళులో ఉన్నాయి. ధర్మరాజు గారు ఎలా నడుస్తున్నట్టుంది, ద్రాక్ష పళ్ళ మీద కసాపిస మెత్తగా తొక్కుకుంటూ నడుస్తున్నట్టుగా ఉందిట. పుణ్యాత్ములకి ఆ ముళ్ళు కాస్త పళ్ళు కింద తయారయ్యాయి. ఇంతకీ ఇక్కడికి ఎందుకు వచ్చామన్నట్ట, ఈ వాతావరణం చూస్తే నాకు చికాక్గా ఉంది, ఈ దుర్వాసన పడలేకపోతున్నాను, ఈ ముళ్ళు చూడలేకపోతున్నాను, ఈ పాపాత్ముల శిక్షలు చూడలేకపోతున్నాను, దూత కొంచెం వెనక్కి పోదామా, నారద వీళ్లతో పాటు ఇక్కడికి ఎందుకు వచ్చా వెనక్కి పోదామా అన్నట్ట. ఈలోపు ఆ చీకటి వెనక నుంచి కొంతమంది, బాబు తమరెవరో గాని ఇక్కడికి వచ్చారండి, మీ రాకతో మాకు సుఖంగా ఉంది, మీరు రానికతో ఈ ప్రాంతంలో మాకు దుర్వాసనగా ఉంది, కానీ మీరు వచ్చాక దుర్వాసన పోయి సువాసనగా ఉంది, మీరు ఇక్కడికి వచ్చాక వేడి తగ్గిపోయి న్యాచురల్ ఏసీ కనబడుతోంది, సహజంగా చల్లగా ఉంది వాతావరణం, మా కోసం కాసేపు ఇక్కడ ఉండండి అని ఎవరో అరిచారు. ఈయన తెల్లబోయాడు, నేను రానికతో ఎవరికో ఇక్కడ దుర్వాసన వస్తుందా, నేను రాగానే సువాసన వచ్చిందా, నేను వచ్చాక వాళ్ళకి వేడి తగ్గి చల్లదనం వచ్చిందా, ఇంతకీ మీరెవరు అనగానే నేను కర్ణుణ్ణి, నేను భీముణ్ణి, నేను అర్జునుణ్ణి, నేను నకులుణ్ణి, నేను సహదేవుణ్ణి, నేను ద్రౌపది అనే మాటలు వినబడగానే పళ్ళు పటపట కొరికి ధర్మరాజు దుఃఖించి ఈగ కాలి ఎంత ఏనియు పాపంబు వీరి వలన కనుట వినుట కలుగ దొక్కనాడు, అట్టి ఉత్తములకు విధి పాడి మాలి ఇట్టి పాటు తెచ్చే. ఈగ కాలు ఎంత ఉంటుంది, ఏగ కాలి ఎంత అన్నాడండి నా, ఏగకున్న ఇంత పెసరు కాలంతా కూడా పాపం చెయ్యని నా కర్ణుడు, నా భీముడు, నా అర్జునుడు, నా నకుల సహదేవులు, నా భార్య ద్రౌపది, వీళ్ళంతానేమో ఈ దరిద్రపు వాతావరణంలో ఉన్నారు, శిక్షలు లేవటి వాళ్ళకి, కానీ ఆ దుర్వాసన భరించడం ఏంటి వాళ్ళు, ఆ వేడిలో ఉండడం ఏమిటి వాళ్ళు? వాళ్ళేమో నానాయాతన పడుతుంటే పరమ నీచాతినీచుడైన దుర్యోధనుడు మాత్రం సింహాసనం మీద కూర్చుని దర్జాగా అందరికంటే ముందు పులిహారను బూర్లు వడిదిలేస్తాడా? పుణ్యాత్ములేమో ఇక్కడ వెయిటింగ్గా భోజనం వాడి ముందు చేస్తాడా? వాడికి సుఖాలు స్వర్గమా, వీడికి నరకమా? ఏమిటిది ఈ విధిని ఏమనాలి? నేను రాబట్టి నా సోదరులకి వేడి తగ్గి చల్లగా ఉందిట, నేను రాబట్టి వాళ్ళకి దుర్వాసన బదులు సువాసన వస్తుందిట, నేను ఇక్కడే ఉంటాను, నా సోదరుల కోసం ఇక్కడే ఉంటాను, దూత నువ్వు పో అన్నాడు. దూత అబ్బెబ్బే మిమ్మల్ని వెనక్కి తీసుకొచ్చేయమన్నారండి ఇంద్రుల వారు అన్నట్ట, ఆయన్నే రమ్మను, నేను మాత్రం ఇక్కడే ఉంటానన్నాడు ఈయన. టక్కన ఇంద్రుడు యముడు అక్కడ ప్రత్యక్షమయ్యారు. వెంటనే వాళ్ళు రావడంతో మొత్తం ఆ కాస్త యమలోక ప్రాంతం అంతా పూర్తిగా స్వర్గం కింద మారిపోయింది వాళ్ళు. అప్పుడు మళ్ళీ ధర్మరాజు అన్నాడు, నాయన చూసావా నీ మహిమ, ఈ యమలోకాన్ని స్వర్గం కింద మార్చావు, పాపాత్ములు ఉండవలసిన వైతరణి నదిని హాయిగా మందాకిని నదిగా, ఈ భయంకరమైన ముళ్ళు పళ్ళు కింద, ఇంకా రకరకాల దుర్వాసనలు సువాసనలుగాను మార్చావు, ఇదయ్యా నీ మహిమ. ఎన్ని పర్యాయాలు నిన్ను పరీక్షిస్తున్నానో, ఎప్పటికప్పుడు నువ్వే నెగ్గుతున్నావు. నీ సోదరులను ఇక్కడ పెడితే నువ్వు వాళ్ళని గాలికి వదిలేస్తావా లేక వాళ్ళ కోసం ఇక్కడ ఉంటావా అని మళ్ళీ పరీక్షించాను, మళ్ళీ నువ్వే నెగ్గావు, నేనే ఓడిపోయాను, నీ ధర్మం చేతిలో నేను ఓడిపోతున్నాను. ఆహా, ఎటువంటి మహానుభావుడు నువ్వు! వసురుద్రాదిత్య గంధర్వ గరుడ భుజ గౌరవతముల్ వైభవంబుల్ వసనం బందంగా సిద్ధుల్ మనముల ముదముల్ పల్లవింపంగా సాధ్యుల్ హసిత స్వాంతంబులం పిల్లలమి కొనగా అత్యాదరోత్కర్షంబుల్ పాండుసుతో పాంతంబునం బిండుకొని నిలచి చూడ్కుల్ తదంగంబు కప్పన్. చూడటు అన్నాడు యమధర్మరాజు. అలా చెయ్యి చూపించాడు పైకి. ఆ పైకి చూడు అనగానే వసువులు, రుద్రులు, ఆదిత్యులు, గంధర్వులు, గరుడులు, భుజగులు, ఇంకా మహానుభావులైన వైకుంఠవాసులు, బ్రహ్మలోకవాసులు, రుద్రలోకవాసులైన వాళ్ళు, హేమహేమీలు, దేవఋషులు, ఇంతమంది పై నుంచి ఒక్కసారిగా జయహో ధర్మరాజా, జయహో, నీ ధర్మమునకు మెచ్చుకున్నాం, నువ్వు అడుగు పెడితే నరకం కూడా స్వర్గం అవుతుంది అని మేము పందెం వేసుకున్నాం. కొంతమంది అంత శక్తి లేదు ధర్మరాజుకు అన్నారు, అందుకే ఈ నరకం దగ్గరికి నిన్ను పంపాం. తీరా చూస్తే నువ్వు అడుగు పెట్టగానే ఈ నరకంలో ఉన్న వాళ్ళకు కూడా సువాసన వచ్చింది, నువ్వు రాగానే నరకం స్వర్గంగా మారింది, నీ మహామహిమ చాలా గొప్పది, ఈ మహిమ కేవలం నీ ధర్మం వల్ల వచ్చింది అని పుష్పవర్షం కురిపించారట. అప్పుడు ధర్మరాజు అన్నాడు, వీళ్ళంతా వచ్చారు, బాగానే ఉంది, పువ్వులు వర్షం కురిపించారు, కానీ నా సోదరులు ద్రౌపది ఇక్కడెందుకున్నారు అంటే, అప్పుడు చెప్పాడు ఆయన, భూమి మీద మహారాజుగా పుట్టాక అసలు మానవుడు ఎవడైనా ఎంత పుణ్యాత్ముడైనా ఎంతో కొంత పాపం చేస్తాడు, అది మానవ లక్షణం. అది మానవుడు సంపూర్ణ ధర్మంతో బ్రతకలేడు, స్వల్ప దోషములు ప్రతి వాళ్ళు ఉంటాయి. ఆ దోషాలు ఏంటో నీకు తెలుసు. ద్రౌపదికి పిస్సరు పక్షపాతం అర్జునుడి మీద, సహదేవుడికి తెలివితేటల మీద అభిమానం, నాంత తెలివైన వాడు లేడని, నకులుడికి నాంత అందగాడు లేడనేటటువంటి ఒక దురభిమానం, అర్జునుడికి నా వంటి ధనుర్ధారి లేడు, నేనే పరాక్రమవంతుణ్ణి అనేటటువంటి అహంకారం, భీమునికి నేను దేహబలం కలిగిన వాడిని అహంకారం, ఇవన్నీ ఉండడం వల్ల వీళ్ళంతా ఇక్కడికి వచ్చారు. వీళ్ళందరికీ కించిత్ కాలం నరకం చూపిస్తాం. పుణ్యాత్ములకి పాపాత్ములకి తేడా ఉంది. పాపాత్ములు యుద్ధంలో చచ్చిపోతే ముందు స్వర్గానికి వస్తారు, స్వర్గంలో ఒక 1000 ఏళ్ల పాటు స్వర్గ సుఖాలు అనుభవిస్తారు, ఆ తర్వాత ఆ పుణ్యం క్షీణించిపోతుంది, వాళ్ళు నరకం పాలైపోతారు. కానీ మీరు అస్సలు పాపం స్వల్పముగాను పుణ్యం ఎక్కువగా ఉన్నవాళ్ళు, అందువల్ల మిమ్మల్ని ముందేం చేస్తామన్నట, ఆ పాప ప్రక్షాళన కోసం యమలోకం చూపిస్తాం, మీకు శిక్షలు వేయలేదు నీకు నీ కుటుంబానికి, ఊరికే యమలోకాన్ని చూశారంతే, మలమూత్రాల దగ్గర కూర్చున్నా చాలు, అది దోషమే, కాబట్టి మీ పాపం దీంతో కొట్టుకుపోయింది. ఇక ఇక్కడి నుంచి మీకు శాశ్వత కైవల్యమే, స్వర్గ సుఖాలు అనుభవించాక ఆ తర్వాత పునర్జన్మ లేకుండా అయిపోతుంది మీకు. అందువల్ల మీరు ఈ తాత్కాలికమైన బాధని ఓర్చుకోండి తప్ప తిట్టుకోకండి. దుర్యోధనుడి చుట్టూ నువ్వు ఈర్ష్య పొందావు, కానీ ఆ దుర్యోధనుడి యొక్క పరిస్థితి నీకు తెలియదు. వాడు 1000 ఏళ్ళు మాత్రమే స్వర్గంలో ఉంటాడు, ఆ తర్వాత వాడు భ్రష్టుడు అయిపోతాడు, వాడు సర్వభ్రష్టుడు అవుతాడు, వాళ్ళ వాళ్ళంతా భ్రష్టులు అవుతారు. వాళ్ళు ముందు సుఖాలు అనుభవించి తర్వాత దుఃఖాలు అనుభవిస్తారు. మీరు ముందు స్వల్పకాల దుఃఖం ఈ నరకంలో అనుభవించి శాశ్వత కైవల్యం పొందుతారు. ఎప్పుడైనా దుఃఖం తర్వాత పొందే సుఖం బాగుంటుంది, కానీ సుఖం అయ్యాక దుఃఖం పొందాలంటే ఎంత కష్టం. హాయిగా ఏసీ రూమ్లో ఉన్నవాడు ఎండలో బయట నిలబెడితే స్టాండ్ అని మధ్యాహ్నం పూట ఏమైపోతాడు, అదే ఎండలో బయట నిలబడిన వాడిని లోపలికి వచ్చి కూర్చోబెడితే ఎంత సుఖపడతాడో ఆలోచించు. నీకు ఈ రోజు నుంచి మీ అందరికీ శాశ్వత సిద్ధి. సిద్ధి అవ్యలో అవ్యయ లోక సమృద్ధ సుఖావాప్తియగు శమిత వికృతియు సద్బుద్ధియు ఉదాత్త భంగిని సిద్ధించను నీదు గుణ విశేషము కథనం. నీ అద్భుతమైనటువంటి గుణాల వల్ల, నీ ధర్మం వల్ల మీ అందరికీ శాశ్వతమైన యోగ సిద్ధి లభించింది. అవ్యయ లోక సమృద్ధము అన్నాడు, అనగా ఇక నీకు పునర్జన్మ లేదు, శాశ్వత కైవల్యమే. కొంతకాలం స్వర్గంలో సుఖాలు అనుభవించాక నువ్వు ధర్మమూర్తి అయిపోతావు, దానివల్ల నీకు జన్మం ఉండదు, నీలో సకల వికృతులు తొలగిపోతాయి, నీవు ఉదాత్తమైన లక్షణములు కలిగిన వాడివి. రాజ్యాంతే నరకం ధ్రువం అన్న సామెత ప్రకారం నువ్వు ఇక్కడికి రాలేసమా, నీకు చిన్న దోషం ఉండి ఇక్కడికి వచ్చావన్నాడు. ధర్మరాజు గారికి ఒక అనుమానం వచ్చిందండో, ఇక్కడ నేను కూడా ఒక క్షణకల్పని సోదరుల్లో ఏదో లోపం ఉంది, నీలో లోపం లేదంటున్నారు మీరు. మరి లోపం లేనప్పుడు వాళ్ళ కోసం నేను నరకానికి వచ్చినా నేను కూడా నరకానికి వచ్చినట్టే కదా, మరి నేనెందుకు వచ్చాను అన్నాడు ఆయన. రాజ్యాంతే నరకం ధ్రువం అని ఒక సామెత ఉన్నది కదా, అందువల్ల వచ్చానా అంటే ఆ ఒక్కదాని వల్ల రాలేదు నువ్వు, మరి దేనివల్ల వచ్చాను అన్నాడు ఈయన మళ్ళీ. అప్పుడు నారదుడు చెప్పాడు, నువ్వు ఒక్క చిన్న తప్పు చేసావు గుర్తుందా నీకు, అనగానే ఈయన బాగా ఆలోచించి నేను నరకానికి రావడానికి ఏం తప్పు చేశాను, అశ్వత్థామహత అన్నాను, కుంజరహ అన్నాను, ఆ చిన్న అబద్ధం వల్ల నరకానికి వచ్చాను కదా అంటే దానివల్ల కాదు, నిన్ను అశ్వత్థామ హతహ అని కృష్ణుడు అనమన్నాడు, కృష్ణుడు నా చేత అసత్యం ఆడిస్తున్నాడు అని కృష్ణుడిని శంకించావు గురువుని, ఆ పాపం వల్ల నరకానికి వచ్చావు. నిజంగా ఈయన అబద్ధం ఆడడం వల్ల రాలా, ఆ మాట అనమన్నది ఎవరండి, కృష్ణుడే కదా, భగవంతుడు ఆయన, జగద్గురుడు ఆయన. ఒకసారి జగద్గురుడు చెప్పాడంటే ఆయన ఏం చెబితే చెయ్యాలి. జగద్గురువుని శంకించావంటే ఆయన మాట కాదన్నావంటే అది పాపమే. గురువులకి తెలియదేంటి, మీ చేత పుణ్యమే చేయించాలో పాపమే చేయించాలో, ఏ వ్యక్తి చేత ఏ పని చేయించాలో వాళ్ళకి తెలుస్తుంది. జగద్గురుడైన కృష్ణుడు నిన్ను అశ్వత్థామ హతహ అనమంటే ఒక్క క్షణకాలం బాధపడ్డట్టిని కూడా, కృష్ణుడు భగవంతుడు అనుకున్నాను, ఆయన కూడా నా చేత అసత్యం ఆడిస్తున్నాడే అని రవ్వంతా శంకించాట. ఆ శంక ఈయనని కాసేపు నరకానికి తీసుకొచ్చింది. అంతటి భగవంతుడి లాంటి వాడైన ధర్మరాజే గురువుగారిని ఎంత శంకిస్తే నరకానికి ఎడితే, ఇక తెల్లారులేస్తే గురువుగారు సెల్ ఫోన్ కట్టేంటంటే కట్టిన వాళ్ళంతా ఏ హెల్ల కడతారో నేను చెప్పలేను. కాబట్టి శంకించకూడదు, ఇక చెప్పేమంటే ఇక మళ్ళీ మారు మాట్లాడకుండా చేసేయవలసిందే. అది గురువుల యొక్క లక్షణం. ఇప్పుడు అర్థమైందా మీకు, నాయన నువ్వు ఈ పీఠాన్ని నడిపించు, అధ్యక్షుడిగా ఉండు, ఈ శృంగేరి పీఠ బాధ్యత నీది అనగానే కిక్కురు మరకుండా అందుకు ఒప్పుకున్నారు. గురువులు చెప్తే కర్తవ్యం, ఇంకా వేరే పని ఎందుకు ఏమిటని అడగకూడదట. వాళ్ళకు కొన్ని కారణాలు తెలుస్తాయి, వీళ్ళ చేత ఈ పని చేయిస్తే వీళ్ళు తరిస్తారు, ఈ కుటుంబం తరిస్తుంది, లోకం తరిస్తుంది అనిపిస్తుంది మహానుభావులైన గురువులకి. ఇప్పుడు విషయం ఈయనకు అర్థమైందిట, ఓహో మొత్తం మీద నరకానికి అలా వచ్చి అది చూడడంతో ఇదంతా పోయిందనమాట. మహాపాపులకైతే ఇంకా ఈ గతులుండవు, వాళ్ళు భ్రష్టులైపోతారన్నమాట అని ఆయన గ్రహించాక, ఇప్పుడు ఇంతకీ మా వాళ్ళు లేరన్నట్ట, ఇంకెక్కడ నిన్ను తీసుకుని స్వర్గానికి అడతాం, అక్కడ నీ వాళ్ళందరినీ సుఖంగా చూద్దూ గాని కంగారు ఏం పడకురా అని. అసలు ఈ విషయాలు నీకు చెప్పకూడదు, అయినా నీ వాళ్ళు ఏమైపోయారు అని కటకట పడుతున్నావుగా, దుఃఖిస్తున్నావుగా, అందుకని నీకు ఈ రహస్యాలు చెప్పాం. కానీ లేకపోతే ఇవి దేవరహస్యాలు. పరమపాపాత్ములేమో ముందు స్వర్గానికి వెళ్ళి తర్వాత నరకానికి ఎడతారని, పుణ్యాత్ములు ఒక్క క్షణకాలం స్వర్గానికి నరకానికి వెళ్ళి తర్వాత స్వర్గానికి ఎడతారని, అందులో పరమధర్మాత్ములు ఏదో స్వల్పాపరాధం చేసిన వాళ్ళు కించిత్ కాలం నరకంలో ఉన్నటువంటి వాసనలు చూసి తర్వాత స్వర్గానికి ఎడతారని, ఇవన్నీ దేవరహస్యాలు, నీకోసం చెప్పాను. ఇక నీకు దైవం సకల శుభాలని ప్రసాదించింది. దైవ విహిత మొగుట తప్పింపరాకున్న ఎట్టి అల్ప దుఃఖమనుభవించితి ఇంక ఇట సుఖంబులే పారనా తోడ విహరణం పునర్పు విమల చరిత. దైవం ఈ స్వల్ప దుఃఖం నీకిమ్మని చెప్పింది. ఈ స్వల్ప దుఃఖం నీవు అనుభవించకపోతే మానవ జన్మ వృధా అవుతుంది, అందుకే అల్ప దుఃఖం అనుభవించావు, ఈ వాసన ఈ వేడి అనుభవించావు, ఇంకా చాలు నాతో రా. పూర్వం మాంధాత నలుడు మొదలైన మహానుభావులు పొందిన ఉన్నత గతి కంటే గొప్ప గతిని నీవు పొందుదుగాక. అది వాడు చూడు, ఆయన మాంధాత, ఈయన నలచక్రవర్తి, ఈయన మరుత్తుడు, ఈయన భగీరథుడు, ఈయన సగరుడు అని వాళ్ళందరిని షోడశ చక్రవర్తులు చూపించేటండి ఈయనకి. ధర్మరాజు గారు మహాయోగి, అందుకే ఇంతమంది మళ్ళీ వచ్చారు. వాళ్ళంతా వచ్చి పైనుంచి ఏనాటి మాంధాత చెప్పండి, ఏనాటి నలుడు, ఏనాటి మరుత్తుడు, వీళ్ళందరూ వచ్చి ధర్మరాజు మీద పూలవర్షం కురిపించి నీ గురించి నారదుడు చెబితే ఏదో అనుకున్నాను ఆయన, నిన్ను మొదటి నుంచి మేము పరీక్షిస్తూనే ఉన్నాం, మా అందరి మన్ననలు అందుకున్నావు, నీలాంటి ఉత్తముడు ఈ భూలోకంలో పుట్టడు. అందుకే నీకు పునర్జన్మ రాహిత్యం ఒకటి వస్తుంది. నీకు ఒక గొప్ప రహస్యం ఉన్నది, అది ఇప్పుడు మేము చెప్పం. కొద్ది రోజుల్లో నువ్వు ఒక మహాపురుషుల్లో కలిసిపోయి తర్వాత శాశ్వత బ్రహ్మలోక నివాసం పొందుతావు. ఇక్కడ బ్రహ్మలోకం అంటే ఈ బ్రహ్మగారని కాదు, ఇక్కడ బ్రహ్మత్వం అంటే ఇంకా పుట్టుక లేనటువంటి కైవల్యాన్ని పొందుతావు. అనగానే ఇంద్రుడితోటి మళ్ళీ ధర్మరాజు అన్నాడు, ఆ కైవల్యం ఏమిటో తెలుసుకోవచ్చు అన్నట్ట. అది దేవరహస్యం, అది శ్రీమన్నారాయణుడు తప్ప ఎవరు చెప్పకూడదు. నీవు స్వర్గంలో ఉండేవాడివి కాదు, స్వర్గ సుఖాలు తాత్కాలికం, నీకు శాశ్వత కైవల్యం వస్తుంది. ఆ కైవల్యం వ్యాసుడి ద్వారానే నువ్వు తెలుసుకోవాలి తప్ప మేము చెప్పకూడదు అన్నారట వాడు. సరే ఇవన్నీ పక్కన పెట్టు, నీ కైవల్యాలు, నువ్వు భూలోకం నుంచి మానవ శరీరంతో పైకి వచ్చావు, అందుకే ఇంకా కొంత మానవ బుద్ధి పోవటంలా. ఈ మానవులకున్న లక్షణాలు స్వర్గానికి ఆ శరీరంతో వస్తే పావండాయి, మళ్ళీ అక్కడికి వచ్చినా సరే రుమాలు వేస్తారు వాళ్ళు విమానం ఆగితే. ఇదో పెద్ద గొడవ మానవ లక్షణం. అందుకని నువ్వు ఈ శరీరానికి ఉన్నటువంటి పాత లక్షణం, పాత పాపం వదులుచుకోవాలి. ఆకాశ గంగ ఇదే పుణ్యాకృతి ఇన్నది పరిప్లుతాంగుడవై సుశ్లోక నా చెప్పిన నృపలోకం బును మిముగులు మమరలోక సుఖములన్. ఇది ఆకాశగంగ, నిరంతరం పైనుంచి కిందకి ఆధారం లేకుండా ప్రవహిస్తుంది. సాధారణంగా కొండమేంచి కిందకి నది వస్తుందా, కానీ ఆకాశగంగ స్వర్గలోకంలో ఉన్న మందాకిని ఏ ఆధారం లేకుండా రహస్యంగా పైనుంచి కింద పడుతూ ఉంటుంది. ఈ పుణ్య నదిలో కాసేపు మునిగి స్నానం చేస్తే మానవ శరీరం వల్ల నీలో ఉన్న కొన్ని ఈర్ష్య అసూయాదులు దౌర్బల్యాలు తొలగిపోతాయి. అవి పోతే కానీ నీ ప్రశ్నల యొక్క పరంపర ఆగదు. ఇందులో స్నానం చెయ్యి అనగానే అప్పుడు యమధర్మరాజు గారు తిరిగాడు. ధర్మరాజు, నేను సంకల్పం చెబుతాను, సంకల్పపూర్వకంగా స్నానం చేయన్నాడు యముడు. యమధర్మరాజు ఇంద్రుడు తీసుకెళ్లారు. యముడు సంకల్పం చెబుతూ ఉండగా ఆకాశగంగా డాంబరి పడుతుంటే అందులో స్నానం చేయగానే ఈయన మానవ శరీరంలో ఉన్న దౌర్బల్యాలు, ఈ మానవ శరీరంతో పాటు పైకి రావడం వల్ల వచ్చిన కొన్ని మనోవికారాలు పోవుగా, అవన్నీ పోయి ఇప్పుడు ధర్మరాజు పరిపూర్ణ దేవలోకపు వ్యక్తి అయిపోయాడు అనమాట. ఇంకా అతనికి మానవ వాసనలు పోయాయి. చావకుండానే శరీరమును, మానవ శరీరాన్ని దివ్య శరీరంగా మార్చుకున్నాడు గంగలో స్నానం చేయటం వల్ల. అప్పుడు యముడు, నీకు ఎన్ని పరీక్షలు పెట్టాను, ఒకటి అరణ్యవాసంలో పరీక్ష, రెండు కుక్క రూపంలో పరీక్ష, ఇప్పుడు మూడవ పరీక్ష నీకు ఏది యమలోకానికి తీసుకొచ్చి ఇందులో కూడా విజయం సాధించావు. ఈ భీమాదులు నరకానికి వెళ్ళడం అదంతా కూడా స్వల్పకాలిక మాయ, వాళ్ళకేం నరకం రాస్తామా. కాకపోతే కర్ణుడు చచ్చిపోయే ముందు మీరు సోదరులని తెలుసుకుండా మీతో పోట్లాడడం వల్ల ఆ చిన్న దోషం అనుభవించడానికి ఆయన కూడా మీతో నరకానికి వచ్చాడు. ఇప్పుడు మీ సోదరులు, మీ భార్య, మీరంతా కొంతకాలం ఇక్కడ సుఖంగా ఉండండి అని అహాయిగా మానవ శరీరాన్ని విడిచిపెట్టినటువంటి ధర్మరాజు గారిని స్వర్గలోకానికి తీసుకెళ్లాడు. ఆ స్వర్గానికి తీసుకెడుతుంటే ఇప్పుడు అక్కడ ఒక అద్భుతమైనటువంటి విమానం కనపడింది. ఆ విమానంలో రెండు ఆసనాలు ఉన్నాయి. ఆ రెండు ఆసనాల్లో ఇద్దరు పరమ పురుషులు కనబడ్డారు. ఆ ఇద్దరు పరమ పురుషులు చూడగానే ధర్మరాజు పొంగిపోయి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఇంతకీ వాళ్ళెవరు, నరనారాయణులు. అంటే ఇప్పుడు మొదటి నుంచి ఈయన స్వర్గానికి రావడంతో ఎక్కడ అర్జునుడు ఎక్కడ అర్జునుడు అన్నాడే కానీ కృష్ణుడి విషయం మర్చిపోయాడు. ఇద్దరు నరనారాయణులు ఇద్దరు దివ్య విమానంలో కనబడ్డారు. అమ్మయ్యా, ఇంతకాలం సోదరుడు అనుకున్నాను, ఆ భావం అంతా పోయింది. ఓహో, గంగానదిలో స్నానం చేయడంతో మానవ లోకంలో ఉండే బుద్ధులు పోయాయి అన్నమాట. వీళ్ళిద్దరూ మహిత మునులు, శ్రీమన్నారాయణ స్వరూపులు, నరుడు నారాయణుడు అనే పేరుతో ఉన్నారు. భూలోకంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నారో ఇక్కడ కూడా అలాగే కృష్ణార్జునులాగే ఆ దివ్య రూపంతో మళ్ళీ ఈ విమానంలో కూర్చున్నారని గ్రహించి వాళ్ళని స్తుతించాడు. అమ్మయ్య, స్వర్గంలోకి మందాకిని స్నానం చెయ్యగానే అడుగు పెట్టగానే నరనారాయణ దర్శనమయ్యింది, ఇక నా జన్మ చరితార్థం అయింది అనుకున్నాడు ఆయన. ఆయనకి ఆ దర్శనం కూడా అదృష్టం కదా. మరి ఇంకా అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్ళాడు. అక్కడ ఒక పరమ లక్ష్మీస్వరూపిణి కనపడిందట. 1000 సూర్యుల కాంతితో వెలిగిపోతున్న ఒక ఆదిలక్ష్మి లాంటి స్త్రీ కనపడింది. వెంటనే ఈయన పొంగిపోయి ఎవరి మహాలక్ష్మి అని రెండు చేతులు జోడించి నమస్కరించాడు. నారదుడు ఏమన్నాడో తెలిసిన, ఆవిడ లక్ష్మి కాదు, మహాలక్ష్మి యొక్క గొప్ప కాంతితో ఆవిర్భవించిన ఆదిశక్తి, ఆదిశక్తి యొక్క అపరావతారం. ఆమె నువ్వు గుర్తుపట్టలేదా, ఈమెలో మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతుల యొక్క అంశం ఉన్నది. ఆ సుందరీమణి ఆదిపరాశక్తి యొక్క ఒక దివ్య అవతారం, ఒక కళ. ఆమెయే ద్రౌపది అనే పేరుతో అగ్నిగుండం నుంచి పుట్టి మీకు భార్యగా నటించింది. ఈశ్వరుడు ఒక శక్తిని, ఆదిశక్తిలో ఉన్న ఒక గొప్ప శక్తిని బయటికి లాగి నువ్వు భూలోకంలో యజ్ఞగుండం నుంచి యాజ్ఞసేని అనే పేరుతో పుట్టు. పాండవులంతా ధర్మస్వరూపులు, విష్ణువు యొక్క అంశ, వాళ్ళకి భారీగా ఉండు. ఆ తర్వాత శరీరం విడిచిపెట్టి తిరిగి కొంతకాలం ఇంద్రలోకంలో ఇంద్రుడికి మహాలక్ష్మిగా, రాజ్యలక్ష్మిగా సంపదలు అందించు. ఆ తర్వాత అసలు ఆదిలక్ష్మిలో కలిసిపో అని చెప్పాడు. ఆవిడ నువ్వు నా భార్య, నా భార్య అనుకున్నావే, నువ్వు భార్య అనుకున్నావిడ భార్య కాదు, సాక్షాత్ అమ్మవారి కళ. మీరు దేవతలు గనక, మహానుభావులు గనుక, ఆవిడ స్వయముగా భార్య రూపంలో వచ్చి మిమ్మల్ని పట్టుకున్నది అనగానే ఇప్పుడు అర్థమైంది, ఇంతకాలం మాకు భార్యగా నటించింది అమ్మవారి కళ అన్నమాట అనుకున్నాడు ఆయన. అందువల్ల కారణ జన్ములని చెప్పానుగా వీళ్ళంతా. ఆ తర్వాత మరి మిగతా వాళ్ళు ఏరి, అదిగో ఆ కనపడుతున్నవాడు మరుద్గణములలో ఉన్నాయన వాయుస్వరూపుడు భీముడు. ఇప్పుడు నీకు భీముడిలా కనపడ్డం, అతడు మరుద్గణములతో కలిసి ఉంటాడు. కొంతకాలం పోయాక ఆ మరుద్గణములతో కలిసి నీకు సేవ చేస్తాడు. ఇంకా ఆ పక్కన ఒక ఐదుగురు కనబడ్డారు, కనబడ్డారా వాళ్ళు ఎవరనుకుంటున్నావు? ద్రౌపదీ పుత్రులు, అశ్వత్థామ చేత రాత్రికి రాత్రి చంపబడిన వాళ్ళు, విశ్వేదేవతలు అంటారు. వాళ్ళు ఉప పాండవులుగా పుట్టారు, వాళ్లే విశ్వేదేవతలు అంటే. ఈ విశ్వేదేవతల యొక్క చరిత్ర మార్కండేయ పురాణంలో నెక్స్ట్ ఇయర్ విందురు కానీ, జూన్ 20వ తారీఖు నుంచి మనం చెప్పుకుంటాం వచ్చే సంవత్సరం కదా, అప్పుడు ఈ విశ్వేదేవతల గురించి వస్తే అప్పటిదాకా సస్పెన్స్ అనమాట. ఆ విశ్వేదేవతలు ఉప పాండవులుగా, ద్రౌపదీ పుత్రులుగా పుట్టారు. ఇదిగో వాళ్ళు ఉప పాండవులు అనగానే నకుల సహదేవులు కనబడ్డారు. ఇప్పుడు వాళ్ళు అశ్వినీ దేవతల యొక్క అంశతో పుట్టారు, అశ్వినీ దేవతల పక్కన ఉన్నారు. అర్జునుడిని ఎలాగో నువ్వు చూచావు, నరుడు నారాయణుడిగా వాళ్ళు కలిసి ఉన్నారు. ఇక ఆ పక్కన కనపడుతున్న బంగారపు రంగులో ఉన్నవాడు ధృతరాష్ట్రుడనే గంధర్వ నాయకుడు, మీ పెదనాన్న ధృతరాష్ట్రుడిగా పుట్టాడు, ఆయన భార్య గాంధారిగా పుట్టింది, వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు. ఇంకా భూలోకంలో ఒకళ్ళొకళ్ళు నరుగు తచ్చిపోయిన వాసుదేవుని యొక్క అనుచరులు, సాత్యకి మొదలైన వాళ్ళంతా ఇక్కడే ఉంటారు చూడు. వీళ్ళంతా విష్ణు యొక్క దూతలు, వైకుంఠం నుంచి కొంతకాలం పాటు భూలోకానికి వచ్చారు, యుద్ధంలో చచ్చిపోయారు కనుక ఇక్కడ వీరస్వర్గంలో ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ కొంతకాలం పోయాక వీళ్ళు వైకుంఠానికి వెళ్ళిపోతారు అని ఇవన్నీ చూపించాక ఒక అందమైన కుర్రాడు చూపించాడు. ఆ అందమైన కుర్రాడు ఎవడో తెలుసా? అని చెప్పి చూపి అభిమన్యుని చూచితే చంద్రుభంగి నుజ్జ్వల కాంతిందనరెడు తదంశ జాతుండు అనూన ధృతిశాలి వీడయంచు చూపెన్. ఇదిగో తెల్లగా చంద్రకాంతితో వెలిగిపోతున్న ఈ బాలుడే అభిమన్యుడు, చంద్రుడి యొక్క అంశతో పుట్టాడు, అందుకే మళ్ళీ చంద్రుడి యొక్క లోకంలో చేరాడు. ఈ అభిమన్యుడి కోసం నువ్వు ఎంత గింజుకుని ఏడ్చావో చూసావా? ఆ అభిమన్యునికి పక్కన మంచి అరుణవర్ణంలో వెలిగిపోతున్న మరొక దేవత ఉన్నాడే, ఆయన దేవత కాదు, ఆయనే ఘటోత్కచుడు. ఘటోత్కచుడు కూడా దేవాంశతో పుట్టినవాడు, ఈతడు కూడా యక్షుల యొక్క అంశతో పుట్టాడు అని ఈ విధంగా అందరినీ చూపించి ఆఖర్న, నువ్వు మీ అమ్మ కోసం తహతహలాడుతున్నావు, అదిగో కుంతి పక్కన మాద్రి పాండురాజు, వీళ్ళు సాక్షాత్తు మరుద్గణములు, దేవతలలో ఒక జాతి, భూలోకంలో కారణ జన్మలై పుట్టారు. ఇప్పుడు నీవెవరో వాళ్ళకి తెలియదు, ఊరికే అలా ధర్మరాజు అంటే ధర్మరాజు చూస్తారు, కానీ పూర్వం భూలోకంలో ఉన్నటువంటి ఈ పిచ్చ ప్రేమలు ఉండవు, ఈ మాయలు ఉండవు, అందరినీ సమానంగా చూసేటటువంటి మాతృత్వ లక్షణాలు ఉంటాయి. స్వర్గానికి వచ్చాక ఈ మూలుగులు ఉండవు, నరకంలో ఉన్నప్పుడు మూలుగులు ఉంటాయి తప్ప, పిచ్చ అనుభూతులు తప్ప, స్వర్గానికి వెళ్ళాక ఈ మూలుగులు, ఈ కౌగులు ఎంతలో, ఈ భూలోకంలో వ్యామోహాలు ఎందుకు ఉంటాయి, మనకి దిక్మాలిన మూలుగులు ఉన్నాయంటే ఇంకా మనకి నక్కలో మన నక్కలం నాకలోకం రాలేదని అర్థం. వ్యామోహాలు రకరకాలు. ఈ విధముగా వీళ్ళంతా ఇప్పుడు ప్రస్తుతం వ్యామోహాలకు అతీతంగా ఉన్నారు. అదిగో ఆయన భీష్ముడు అష్టవసూలులో చేరిపోయాడు. ఆయన ఇవన్నీ చెప్పేసి ఇంకెక్కడితోటి, నాయన నువ్వు వ్యామోహాలు విడిచిపెట్టి ఇంద్రుడి పక్క నుండి ఇంద్రుడికి ధర్మ విషయాలలో సలహాలు ఇయ్యి అన్నాడు. ఇక్కడితో భారత కథ అయిపోయాక అసలు కథ వింటున్న వైశంపాయనుడి దగ్గర జనమేజయుడు ఒక ప్రశ్నలు ఎవరెత్తాడండో, ఇదంతా జనమేజయ మహారాజు గారు యజ్ఞం అయ్యాక భారత కథ విన్నాడు, అది మర్చిపోకూడదు. భారత కథ ఎలా మొదలైంది? జనమేజయుడు అనే రాజు యజ్ఞం మొదలెట్టాడు, ఆ యజ్ఞంలో వైశంపాయనుడు వచ్చాడు, వ్యాసుడు శిష్యుడు, మొత్తం భారతం విన్నాడు. ఎవరి ద్వారా? వైశంపాయనుడి ద్వారా జనమేజయుడు. ఈ కథ వింటున్నాయన అంతా స్వర్గానికి వెళ్ళారన్నో బానే ఉంది, వీళ్ళంతా అలా స్వర్గంలోనే ఉంటారా, భవిష్యత్తులో ఏమవుతారు? ధర్మరాజు గారు నాకు ఎటువంటి గతులు వస్తుంది అని అడిగితే ఇప్పుడు చెప్పనన్నాడే, ఎందుకు చెప్పలేదు అంటే, అప్పుడు వైశంపాయనుడు జనమేజయునితో, ఇది ఈ దేవరహస్యాన్ని ఒక్క మా గురువు గారు వేదవ్యాసులు తప్ప ఇంకెవరూ చెప్పడానికి అర్హులు కాదు, అందుకే ఇంద్రాది దేవతలు ధర్మరాజు నేను ఏమవుతానని అడిగితే చెప్పలేదు. ఆ తర్వాత కొంతకాలం పోయాక ధర్మరాజు దగ్గరికి మా గురువు గారు, భారత వంశానికి మూలకారకుడు, విష్ణుస్వరూపుడైన వ్యాసుల వారు వెళ్ళారు. వ్యాసుడు ధర్మరాజు గారికి చెప్పిన రహస్యం నీకు చెబుతున్నాను ఇప్పుడు విను. ఎవరి భవిష్యత్తు ఎలా ఉంటుందో చెబుతున్నా విను. ముందుగా ప్రద్యుమ్నుడని ఉన్నాడు కదా కృష్ణుడు కొడుకు, ఆయన సనత్కుమారుడిలో కలిసిపోయాట. కొంతకాలం పోయిన తర్వాత ధృతరాష్ట్రుడు కుబేరలోకానికి పోతాడు. పాండురాజు గారు మాత్రం ఇంద్రుడి పక్కనే కలియుగాంతం వరకు స్వర్గలోకంలోనే ఉంటాడు, మరుద్గణముల్లో కలిసిపోతాడు. అభిమన్యుడు కొద్ది రోజులు స్వర్గం అనుభవించాక చంద్రుడిలో లీనమైపోతాడు. ఇంకా అభిమన్యుడు అనేవాడు ఉండడు, చంద్రుడిలో కలిసిపోతాడు. ద్రోణాచార్యుడు 5000 సంవత్సరాలు స్వర్గంలో ఉన్నాక బృహస్పతిలో కలిసిపోతాడు. శకుని 5000 సంవత్సరాలు స్వర్గలోక సుఖాలు అనుభవించాక ద్వాపర యుగ పురుషుల్లో కలిసిపోతాడు. దుర్యోధనుడు కేవలం 1000 ఏళ్ళు మాత్రమే స్వర్గసుఖాలు అనుభవించి తర్వాత ఘోర నరకాలు అనుభవిస్తాడట. కలియుగాంత వరకు ప్రస్తుతం దుర్యోధనుడు అక్కడే ఉన్నాడు, ఎక్కడ నరకంలో ఉన్నాడు. మీలో ఎవరన్నా నరకానికి వెళ్ళాలనుకుంటే వెళ్ళినప్పుడు దుర్యోధనుడిని మిస్టర్ దుర్యోధన హౌడుయుడు అని అడగచ్చు. కాబట్టి దుర్యోధనుడు ప్రస్తుతం అక్కడ ఉన్నట్ట. ఎంతకాలం వరకు ఉంటాడు? కలియుగం ఇంకొక 1000 సంవత్సరాల్లో అంతమవుతుందన్నంత వరకు దుర్యోధనుడు ప్రస్తుతం నానా బాధ పడిపోతున్నాడు. పాపవాడు పాపాలు చేస్తేసి ఉన్నాడుగా దుర్మార్గుడు, అయినా వాడి పేరు చెప్తే దాలేస్తుంది చూసారా, అదే మన లక్షణం. వాడు నానా యాతన పడతాట. ఆ తర్వాత ఇంకా కలియుగం 1000 ఏళ్ళు ఉందనగా కలిపురుషుడిలో కలిసిపోతాడు. ఆ కలిపురుషుడిలో కలిసిపోయి భూలోకంలో అడుగు పెడతాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు కల్కి అనే పేరుతో అవతరించి వాడిని నరిగి అవతల పారేస్తాడు. తద్వారా వాడు ధ్వంసం అయిపోతాడు. ఇంకా వాడి సోదరులంతా రాక్షస గణాల్లో కలిసిపోతారు. కర్ణుడు 5000 సంవత్సరాలు స్వర్గసుఖం అయిపోయాక సూర్యుడిలో కలిసిపోతాడు. భీష్ముడు వసువుల్లో ఉన్నాడు. ఇక్కడ లాస్ట్ అండ్ ఫైనల్గా ధర్మరాజు గారు. ధర్మరాజు గారు 5000 సంవత్సరాలు అంటే గడిచిపోయింది అప్పుడే, మహాభారత యుద్ధం అయిపోయి 5109 ఏళ్ళు దాటిపోయింది కదా. ధర్మరాజు గారు 5000 సంవత్సరాల తర్వాత యమధర్మరాజులో కలిసిపోతాడు. యముడైపోయాడు ఆయన కూడా. విదురుడు ధర్మరాజులో, ధర్మరాజు యముడిలో. యముడు ఈ అవతారం అయిపోయాక ఇప్పుడు ప్రస్తుతం ఉన్న యమధర్మరాజు గారు ఉన్నాడే, ఈయన సంన్యాదేవికి సూర్యుడికి పుట్టిన ఒక పరబ్రహ్మస్వరూపుడు. ఈయన ఈయనలో ధర్మరాజు కలిసిపోయాడు. ఈ యమధర్మరాజు గారు కలియుగాంతం అయిపోయాక శాశ్వతంగా వైకుంఠానికి వెళ్ళి విష్ణుమూర్తి యొక్క సంకర్షణ తత్వంలో కలిసిపోతాడు. కొత్త యముడు వచ్చేదాకా ఇంకా ఈ యముడికి పతనం ఉండదు. అందుకే పదవులలో చాలా గొప్ప పదం ఏమిటో తెలుసా? ధర్మరాజ పదవి. ధర్మరాజుకు మాత్రం భ్రష్టత్వం ఉండదు. ఇంద్రుడికన్నా మళ్ళీ భ్రష్టత్వం ఉంటుందేమో కానీ యమధర్మరాజు గారికి శాశ్వత కైవల్యం. అందుకే ధర్మరాజు చాలా అదృష్టవంతుడు అన్నారు. కారణం అదే, ధర్మరాజు గారు యముడిలో కలిసిపోయి యముడి తర్వాత వైకుంఠానికి వెళ్ళిపోతున్నాడు, విష్ణువులో కలిసిపోతాడు. ఇంకా బలరాముడు ఆదిశేషుల్లో కలిసిపోయాడు. వృష్ణివీరులు సాత్యకి మొదలైన వాళ్ళంతా వైకుంఠానికి వెళ్ళిపోయారు. కృష్ణుడి యొక్క భార్యలుగా ఉన్న 16000 మంది రాజకన్యలు ఉన్నారుగా, వాళ్ళంతా కొంతకాలం పోయాక సరస్వతీ నదిలో మునిగి అప్సరసలైపోయి వైకుంఠానికి వెళ్ళి నృత్యం చేస్తున్నారు నారాయణ సమీపంలో. ఇంకా అష్టమహిషులు అనగా రుక్మిణి, జాంబవతి, సత్యభామ, భద్ర, లక్షణ మొదలైన 8 మంది లక్ష్మీదేవిలో కలిసిపోతారు కొంతకాలం పోయాక. ఈ విధంగా అందరూ వాళ్ళ వాళ్లలో కలిసిపోతారు. మహాపుణ్యాత్ములంతా పునర్జన్మ లేకుండా అయిపోతున్నారు. పాపాత్ములు తిరిగి నరకాదుల్లో గడిష్టలైపోతారు అని జనమేజయునికి వైశంపాయనుడు పూర్తిగా ఈ కథ వివరించాడు. సూతుడు సౌనకాదులకి నైమిషారణ్యంలో వివరించాడు. నేను మీకు ఇక్కడ వివరించాను. ఇప్పుడు వేదవ్యాసులు వారు అన్నారు ఆఖరణ, అపూర్వమైన గ్రంథం ఇది. ఇక్కడ ఆఖరణ ఫలశ్రుతులు చెప్పాడు ఆయన. ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ భరతర్షభ యదిహాస్తి తదన్యత్ర ఎన్నేహాస్తి న తత్క్వచిత్తు. ధర్మం, అర్థం, కామం, మోక్షం ఈ మూడు కూడా మహాభారతంలో ఉన్నాయి. అంటే ఈ నాలుగు కావాలంటే ధర్మ, అర్థ, కామ, మోక్షములనే 4 రకాలైన ఫలపురుషార్థాలు పొందాలంటే, చతుర్విధ ఫల పురుష అర్థములు పొందాలంటే భారతాన్ని చదవడం లేక వినడం చెయ్యాలి. ఈ 4 వచ్చి తీరుతాయి. ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువు, కథా వస్తువు, ప్రతి పాత్ర ఇందులో ఉన్నది. ఇందులో ఉన్నదే ప్రపంచంలో జరుగుతూ ఉంటుంది. అందుకే భారతం నిత్య నూతన గ్రంథం. ఇవాళ మనందరిలో కూడా ఆ పాత్రలు ఉన్నాయి. ఇందులో కూడా దుర్యోధనాదులు ఉన్నారు, ఇందులో కూడా గాంధారిలో ఉన్నారు. గాంధారి అప్పుడప్పుడు మూలుగుతున్నట్టు, ఇప్పుడు ఆవిడ మూలగట్ల, ఆవిడ గాంధారి అన్నమాట పూర్వజంలో. ఆవిడ కొడుకులు దుర్యోధనాదులు కూడా ఉండే ఉండొచ్చు ఎక్కడో చోట, ఏమో చెప్పలేము. ఏ మూల ఎవడు ఏ పాత్ర ఎలా ఉంటాడో తెలియదు. కాబట్టి సకల పాత్రలు అన్ని చోట్ల అన్ని రకాలుగా ఉంటూనే ఉంటాయి. అటువంటి పరమ పవిత్రమైన ఉద్గ్రంథం ఈ మహాభారతం అంటే. యోగో శతం
కనక శృంగమయం దదాతి యో గోశతం కనక శృంగమయం దదాతి విప్రాయ వేద విదుషే సుబహుశ్రుతాయ పుణ్యాంచ భారత కథాం సతతం శృణోతి తుల్యం ఫలం భవతి తస్య చ తస్య చైవ. అద్భుత శ్లోకం కదండి ఇది. ఒక 100 ఆవులు పట్టుకొచ్చి ఒక తోట పెట్టండి, ఆ ఆవులు కూడా మంచి బలమైన ఆవులు, మళ్ళీ డొక్కెండిపోయినవి కాదు, బలమైనవి, పొడవనివి, సాధువులైనవి, పూట పూటకి 2-3 కుంచాల పాలు ఇచ్చేటటువంటి బలమైన ఆవులు తీసుకురండి. వాటి కాలికి గిట్టలకి బంగారపు తొడుగులు చేయించండి, తోకకి బంగారపు తొడుగు చేయించండి, కనక శృంగమయం కొమ్ములకు కూడా బంగారపు తొడుగులు పూర్తిగా చేయించండి. అటువంటి వందేసి వందేసి బంగారంతో అలంకారం చేయబడిన బలమైన ఆవులు 1 కోటి మంది బ్రాహ్మణోత్తములకి వేద పండితులకి దానం చేయడం వల్ల వచ్చే పుణ్యం భారత కథ వింటే వస్తుంది. అసలు ఎంత గొప్ప శ్లోకమే! మీరందరూ ఆ శ్లోకం నేను చెబుతాను అనండి, అంటే కూడా మీకు అంత పుణ్యం. యహ గోశతం కనక శృంగమయం దదాతి విప్రాయ వేద విదుషే సుబహుశ్రుతాయ పుణ్యాంచ భారత కథాం సతతం శృణోతి తుల్యం ఫలం భవతి తస్య చ తస్య చైవ. ఎంత తేలిగ్గా తోతుందో శ్లోకం చూడండి. మీకు కనక శృంగమయమైన 100 గోవులను యహ ఎవడు దదాతి ఇస్తాడు, ఆ ఇవ్వడం కూడా మళ్ళీ ఎవడికట, వేద విదుషే వేద విద్వాంసుడైన సుబహుశ్రుతాయ బాగా చదువుకున్నటువంటి విప్రాయ విప్రునికి ఈ 100 గోవులు ఇస్తే వచ్చే పుణ్యం దేనితో సమానమట ఆ పుణ్యం? అంత 100 గోవులు ఎవడివ్వగలరు ఈ రోజుల్లో? మాట వరుసకి 100 గోవులు ఇవ్వడం కష్టం, పైగా వాటికి బంగారపు తొడుగులు చేయించివ్వడం ఇంకా కష్టం, ఇస్తే వాటి పోషణ ఇవ్వడం ఇంకా కష్టం. మాట వరుసకి ఓ ఉంగరం పక్కవాడికి దానం చేయాలంటేనే బొంగరాలు తిరిగిపోతున్నామే, మా హడిలెత్తిపోతున్నాం, అటువంటిది ఇవి ఇవ్వడం అంటే కష్టం కదా. అందుకనే వేదవ్యాసులు వారు ఏం చేశారు, పుణ్యాంచ భారత కథాం సతతం శృణోతి, ఎల్లవేళలా ఈ భారత కథను వినేవాడికి ఆ పుణ్యం వస్తుందిట, ఆ దానము చెయ్యటం వల్ల వచ్చే పుణ్యముతో తుల్యం సమానమైన పుణ్యం కేవలం భారతం వింటే వస్తుంది. 100 గోవులు దానం చేయటం వల్ల వచ్చే పుణ్యం భారత కథ వినడంతో సమానం. దీనినే తెలుగులో నన్నయ్య గారు ప్రారంభంలో అమల సువర్ణ శృంగ కురమై కపిలంబగు గోశతం, కపిలం అన్నాడు పైగా అక్కడ. కపిల గోవులు దానం చేయటం మరీ పుణ్యం కదా. అమల సువర్ణ శృంగ కురమై కపిలంబగు గోశతంబు అన్నాడు ఆయన. అలాంటి మహాపుణ్యం మీరు 54 రోజులు విని తెచ్చుకున్నారన్నమాట. శృణోతి ప్రా శ్రావయేద్వాపి, శృణోతి అంటే మీరంతా వింటున్నారుగా, శ్రావయేద్వాపి కేవలం విన్న మీకే కాదటండో, వినిపించటం వల్ల నాకు కూడా ఇచ్చారు, నేను కూడా అదృష్టవంతుడి. సాధారణంగా ఎక్కువగాను విన్నవాళ్ళ గురించే చెబుతారు, కానీ వేదవ్యాసుల వారు నిష్పక్షపాతంగా కాస్త నాకు కూడా అవకాశం ఇచ్చారు పాపం తరించడానికి. విన్నవాడు వినిపించినవాడు ఈ వినేవాళ్ళని వెళ్ళండి వెళ్ళండి అని ప్రోత్సహించే వాళ్ళకు కూడా అట. ఇప్పుడు ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళని భర్తలు నేను వినలేను లేవే నువ్వు వెళ్ళు అన్న ఆ భర్తలకు కూడా కొంచెం పుణ్యం అంట. అలాగే ఈ భర్తల్ని వెళ్ళమని ప్రోత్సహించిన భార్యలు ఏమండో మీరు వెళ్ళండి అని, నిన్నో మొన్నో ఆయన పేరు కోటవారు వచ్చారు నా దగ్గరికి, ఈ ఇద్దరు పెద్ద దంపతులు మా అమ్మగారు నాన్నగారు అని చెప్పారు. సరే ఎంత ఓపిగ్గా వస్తారండి, నాకు అలాంటి వాళ్ళని చూస్తే పూజ్యభావం, నాటి పెద్దలు వాళ్ళు అంటే మన గౌరవం. ఓ పక్కన ఓపిక లేకపోయినా మా అమ్మగారిని నాన్నగారిని నేను పంపించానండి, వచ్చిన దగ్గర నుంచి ఇంతవరకు ఒక్కరోజు ఎప్పుడు నా వాళ్ళ ఆలస్యం చేశారేమో చూడండి, ఏదో 1-2 సరదా కోసం ఎప్పుడన్నా నేను ఆవిడ మీద తల్లి లాంటిది కనుక చెలోక్తి కోసం హాస్యం కోసం అంటే పక్కన పెట్టండి, కానీ ఎప్పుడు ఓపిక తెచ్చుకురావటమే. వాళ్ళనే కదా మీరు అందరూ కూడా అంటే, వాళ్ళు దంపతులుగా కనబడ్డారు, మిగతా వాళ్ళు దంపతులుగా కనబడడం లేదు కాబట్టి, కానీ ఇందులో వస్తున్న వాళ్ళంతా ఒకళ్ళ మించిన వాళ్ళు ఒకళ్ళు చిన్నపిల్లలు పెద్దలు ఎంత ఓపిక్గా వస్తున్నారో, వస్తున్నారంటే ఇంట్లో కూడా ప్రోత్సాహం ఉంటే వస్తారు, లేకపోతే ఎలా వస్తారు? ఇలా ప్రోత్సహిస్తున్న వాళ్ళు, ఆ ప్రోత్సాహాన్ని పొందిన వాళ్ళు, వచ్చిన వాళ్ళు, విన్నవాళ్ళు, ఆఖరికి బత్తాకాయల కోసం వచ్చిన ప్రాణం తీసిన కుర్రాళ్ళతో సైతంగా
ఎందుకంటే ప్రసాదం కోసం వచ్చినా పాపం వాళ్ళు వింటూనే ఉన్నారు కదా. ఏదో మధ్య మధ్యలో బయటికి వెళ్ళిపోతున్నా, ఈ కుర్రాడు కూడా షూటింగ్ కోసమైనా ఎదురుగుండా కెమెరా దగ్గర కూర్చున్నాడు కదా, కనీసం ఆ వంకతో వింటున్నా, మైకు పెడుతున్నా, మధ్య మధ్యలో ఇక్కడ చేరి నా గొంతుకులోకి వెళ్ళి శరీరం విడిచిపెట్టిన దోమలు అవి కూడా పుణ్యం చేసుకున్నాయి తెలిసిన. అప్పుడప్పుడు ఒక్కొక్క దోమ కంఠంలోకి వెళ్ళిందే, భారతం వింటున్నప్పుడు అది వింటూ చచ్చిపోయింది, చెబుతున్నప్పుడు నా గొంతుకులో చేరింది. పైగా భారతం చెబుతున్నప్పుడు నా గొంతు అంటే మామూలు గొంత అది, మరి అపూర్వమైనటువంటి వేదస్వరం ఇది. ఈ వేదస్వరంలో అడుగుపెట్టి చచ్చిపోవటం వల్ల ఈ దోమలు కూడా సశరీరంగా స్వర్గానికి వెళ్ళకపోయినా శరీరం విడిచి స్వర్గానికి వెళ్ళాయి. ఈ విధంగా వారు వీరని కాదనమాట. అందుకే శృణోతి శ్రవయేద్వాపి సతతంచైవ యోనరః సర్వ పాప వినిర్ముక్తః వైష్ణవం పదమాప్నుయాత్. విష్ణులోకాన్ని కడతారని చెప్పారు పైగా మీరంతా. వైకుంఠంలో చాలా సుఖాలు ఉంటాయండో. స్వర్గలోకానికి వెడితే రేపు పొద్దున మళ్ళీ భూలోకానికి రావాలి. నరకం ఎలాగో కష్టం. ఏ కుబేరుడి దగ్గరకు వెడితే మాయదారి డబ్బులు ఎక్కువ కాలం ఉండవు. కానీ వైష్ణవం పదమాపురియాత్, వైకుంఠానికి వెడితే మాత్రం వాడికి పునర్జన్మ ఉండదు, వాడికి తిరిగి రావలసిన అవసరం ఉండదు. అందువల్ల ఈ విన్నా వినిపించినా ప్రోత్సహించినా అందరూ కూడా సర్వ పాప వినిర్ముక్త, సకల పాపాల నుంచి విముక్తులు అవుతారట. అటువంటి వాళ్ళకి మాట వరసకు కూడా ఇక నరకం ఉండదు. ఇంకో రహస్యం చెప్పాడు. ఇది చెబితే భయంకరం అనే ఉద్దేశంతో చెప్పట్లేదు కానీ నేను నిద్రపోతూ కూడా ఇది విన్న వాళ్ళకు కూడా వైకుంఠం వస్తుందన్నారు. అలా చెప్పారనుకోండి రేపటి నుంచి మీరంతా శుభ్రంగా నిద్రపోతారని అందుకని దెప్పని తప్ప నేను నిజం చెప్పాడు. మాట వరసకి నిద్రపోతున్నవాడు ఉలిక్కిపడి ఒక్కసారి ఒక్క ముక్క వింటే కూడా వైకుంఠం వస్తుందిట. వ్యాసులు వారు సామాన్యులు కాదు. అలాంటిది అస్సలు నిద్రపోకుండా వింటే ఇంకా విష్ణువు యొక్క మరీ దగ్గర కూర్చునేటటువంటి దూతలు అయిపోతారన్నమాట. కాబట్టి మీరేం బెంగెట్టుకోకర్లా. ఏమంటే మధ్యలో నాకు కునుకొచ్చిందండి, దానివల్ల నాకేమైనా నష్టమా? పర్వాలేదు, కునుకొచ్చినా బయట చినుకొచ్చినా ఎలా వచ్చినా సరే వాళ్ళందరూ సర్వ పాపాల నుంచి విముక్తి పొంది వైష్ణవం పదమాప్నుయాత్ వైకుంఠం పొందుతారు. నాస్తి వ్యాధి భయం తేషాం, ఇక వీళ్ళకి ఏ ఆది వ్యాధులు ఉండవు, మానసిక రోగాలన్నీ తొలగిపోతాయి. పరలోక భయం కొత, మానసిక రోగాలే తొలగుతాయంటే ఇంకా పరలోక భయం నీకెందుకు, నన్ను నమ్ము అంటే భారతాన్ని నమ్ము అని భారత అధిష్టాన దేవత సరస్వతి అందిట. ఒరే నాయన నువ్వేం భయపడకు, నన్ను నమ్ము, నీకు పరలోకమును గురించి భయం అక్కరలేదు, మాట వరసకు కూడా నువ్వు నరకము చూడవు. ఇంకా ధర్మరాజు గారు ఒక సెకండ్ అయినా వెళ్ళాడు నరకానికి, మీరు మాత్రం వెళ్ళారట. భారతం విన్నవాడు మాత్రం, నమ్మి విన్నవాళ్ళు మాత్రం, శ్రద్ధతో విన్నటువంటి వాళ్ళు, భక్తితో విన్నవాళ్ళు ఒక సెకను కూడా నరకంలోకి అడుగు పెట్టకుండా పైనుంచి వెళ్ళిపోతారు, బైపాస్లో వెళ్ళిపోతారు వాళ్ళు. వాళ్ళకి ఇంకా నరకం లాంటి ట్రాఫిక్ జామ్ అవసరంలా, బైపాస్ వాళ్ళ కోసం వేశారు హాయిగా పుష్పకమానంలో. ఈ విధంగా సకల శుభాలని ప్రసాదించే, సకల పుణ్యాలని ప్రసాదించే భారతాన్ని మనం 54 రోజులు నిరాఘాటంగా శ్రద్ధగా భక్తిగా చెప్పుకుని వినగలిగాం. ఇది నిజంగా సద్గురువుల కటాక్షం కాక ఏమిటి. 54 రోజుల్లో నాకు తేడా వచ్చినా మీకు తేడా వచ్చినా ఈ కార్యక్రమం ఆగిపోవాలా? ఒక్కరోజు మాట వరసకు కూడా మైకులు బద్దలైపోవడాలు కానీ, లేకపోతే కంఠం ఆగడం కానీ, తుఫాన్ వచ్చినా సరే మీరు ఆగడం కానీ చేయలేదంటే నాకు చాలా ఆశ్చర్యం అనమాట. ఇన్నేసి రోజులు పురాణం చెబుతున్నప్పుడు మధ్య మధ్యలో జ్వరాలు వస్తాయి ఒక్కొక్కడికి, అలాంటివి రాకుండా ఏమీ రాకుండా మాట వరస కూడా ఇక్కడ తుమ్ము దగ్గు పెద్ద ఇబ్బంది లేక పెట్టకుండా భగవంతుడు నా చేత చెప్పించాడు, మీరు వినేలా చేశాడు, ఇంతటి గొప్ప వరాన్ని సందేహం లేకుండా మనకి ప్రసాదించిన వారు పోలిశెట్టి హరిప్రసాద్ గారు. వారికి ఆ గురువుల మీద అంత అపూర్వమైన భక్తి ఉన్నది గనక ఆ భక్తి వల్ల ఇది గురుకటాక్షం అనుకుని చేశారు. అందుకే ఈసారికి కూడా ఇంకా తప్పనిసరి మన్నించేసి నేను రేపు వచ్చే సంవత్సరం 20వ తారీఖు నుంచి 29 వరకు 40 రోజులు మార్కండేయ పురాణం మాత్రం చెప్పడానికి అంగీకరిస్తూ ఇక్కడే ఇక తదనంతరం మైకు వారికి ఇస్తున్నానికి, ఎందుకంటే ఉపన్యాసం అయిపోయాక ఎక్కువ మాట్లాడలేను గనక. మరొక్కసారి మీ అందరికీ కూడా సర్వకాల సర్వావస్థలలో ఆ ఈశ్వర కటాక్షం లభించుగాక.